ప్రియమైన ఆత్మబంధువులారా, ఆచార్యుల వారు ప్రశ్నలు చదువుతున్నాం. ఆయన ఒక మతానికి ఒక దేశానికి కాకుండా జగత్తుకు గురువు. ఆయన కులానికో మతానికో దేశానికో గురువు కాదు, జగత్తుకంతా గురువు కాబట్టి జగద్గురువు అయ్యాడు. ఆయన ఆచార్యుల వారిని జగద్గురువు అంటారు. ఆచార్యుల వారికి చెప్పేది ఏమిటంటే, రక్షకుడు గురువు రక్షకుడు అని చెబుతున్నారు. ఏంటంటే గురువు కంటే ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారంటే, మీరు శ్రవణం చేయాలంటే గురువు ఉండాలి. లేకపోతే మీరు శ్రవణం చేయకపోతే ఏం తెలుస్తుంది? మీరు ఈ శరీరంలో ఉన్నారు, ఇంకొక శరీరంలో ఉండనివ్వండి, ఇంకో లోకంలో ఉండండి. ఆత్మ గురించి నిరంతరం శ్రవణం మననం, శ్రవణం మననం, శ్రవణం మననం. మన దేశంలో డబ్బు అంతా రాళ్ళకు పోసేస్తున్నారు. అందులో సామెత ఉంది, రాజుల సొమ్ము రాళ్ల పాలు, బ్రాహ్మణుల సొమ్ము భోజనాలు పాలు. ఏ గుళ్ళు కట్టేయటం, గుళ్ళు ఉండొచ్చు, ఒక గుళ్ళునే 25 గుళ్ళు 15 గుళ్ళు కట్టేయటం, రాళ్ళకు డబ్బు అంతా రాళ్ళకు పోసేయటం. రక్షించేవాడు గురువు అని ఆచార్యుల వారు చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు అలా అని? గురువు లేకపోతే మీరు ఎలా శ్రవణం చేయగలరు? వినాలి, ఊరికి వినాలి. వినగా ఇది నేను విన్న విషయాలు మననం చేయాలనిపిస్తుంది. అలా వినగా అది వినటమే లేకపోయినప్పుడు మననం ఎలా చేస్తారు? లోపల ఉన్న అజ్ఞానం బయటికి రావాలంటే ఆ లోపల కురుపులోని చీము బయటకు వచ్చినట్టు, ఈ లోపల ఉన్న అజ్ఞానం మనిషిని పీడించేది అజ్ఞానం. ఈ లోపల ఉన్న అజ్ఞానం బయటకు రావాలంటే గురువు సహాయం వల్ల రావాలి. అంటే శ్రవణం మననం, శ్రవణం మననం, శ్రవణం మననం, ఈ రెండు విడిచిపెట్టకుండా జీవితంలో ఉంటే మీకు అజ్ఞానం బయటకు వచ్చేస్తుంది. మీరు ఆత్మ గురించి వినకపోతే మీరు ఇలా ధ్యానం ఎలా చేయగలరు? తెలుసుకోవాలని బుద్ధి ఎలా కలుగుతుంది? ఒక వస్తువు గురించి మీరు వినాలి కదా. విన్న తర్వాత కూడా ధ్యానం చేయటం, లేదా తెలుసుకోవాలన్న కోరిక కలగటం, దాన్ని సాధించాలని అనుకోవటం ముందు విన్న తర్వాత. వినటం కూడా చాలా గొప్ప విషయం, శ్రవణం చేయటం కూడా చాలా గొప్ప విషయం. రజోగుణం ఎక్కువ ఉంటే, తమో గుణం ఎక్కువ ఉంటే శ్రవణం చేయడం ఇంచిందంటే, తమో గుణం రజోగుణం ఎక్కువ పాపం చేస్తుంది. మనుషులు పాపం చేయడానికి కారణం ఏంటంటే లోపల రజోగుణం తమో. ఈ రజోగుణం తిన్నగా ఉండనివ్వదు. ఈ తమో గుణం, ఈ రెండు గుణాలు వల్ల మనుషులు పాపాలు చేస్తారు. అసలు పాపంలోంచి బయటపడితేనే మోక్షం మోక్షం ఎలా రాదు? సద్విషయం వినాలని కూడా బుద్ధి. ఏంటి ఈ జిమ్మూరులో చాలామంది ఉన్నారు, దేశంలో చాలామంది ఉన్నారు, మనం నలుగురే అంటున్నాం ఏంటి అని మీరు అనుకోవచ్చిన వారు, అంటే మీకు ఆత్మవిశ్వాసం లేనట్టు అలా ఎవరన్నా అనుకుంటారు. మనం 10 మంది వింటున్నామంటే ఇంకా ఇంకా చాలా ఎక్కువ మంది వినటం లేదేంటి మీరు ఎవరైనా అనుకుంటారు అనుకోండి. అంటే అలా అటువంటి భావాలు కనుక మీలో ఎవరికైనా వస్తాయంటే ఆత్మవిశ్వాసం లేనట్టు గుర్తుంది. రజోగుణం ఎక్కువ ఉంటే, తమో గుణం ఎక్కువ ఉంటే ఆత్మ గురించి శ్రవణం చేయని ఉదా గుణాలు. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను కానీ పాపని ద్వేషించడం లేదండి. నేను పాపాన్ని ద్వేషిస్తున్నాను కానీ పాపిని మటుకి ద్వేషించడం లేదు. ఇంకా పాపిలో ఉన్న పాపం బయటికి వెళ్తే వీడు బాగుపడవచ్చు. అంటే ఆ మనిషిని నేను ద్వేషించడం లేదు, ఆ మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాను. ఆ పాపం మనిషిని ద్వేషించను. ఆ పాపం ఆ మనిషిలో ఉన్న పాపం బయటకు పోతే వాడు బాగుపడతాడు కదా. అంటే వాడిని ద్వేషించడం లేదు, వాళ్ళు ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాను. అంటే పాపని ద్వేషించండి, పాపాన్ని ద్వేషిస్తాం. ఈ పాపం అనేది ఎలాగొస్తుంది హృదయంలోకి? ఈ రజోగుణం తమో గుణం మనిషికి శాంతి ఉండనివ్వదు, మనిషి చేత పాపం చేయిస్తుంది, మనిషిని నిరంతరం అశాంతిలో పెట్టించింది. ఈ రెండు గుణాలు యొక్క లక్ష్యం అయితే ఈ గుణాలు, ఈ గుణాలను ఎత్తి చూపించి, ఈ గుణాల్లో ఉన్న దోషాలను చూపించి, ఈ గుణాలని తొలగించడానికి సహాయం చేసేవాడు గురువు. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే మోక్షం కలగటం చాలా కష్టం. మీరు గ్రంథం తెలియాలన్నా గురువు సహాయం లేకపోతే మీరు చదువుకునే గ్రంథం కూడా తెలియదు. మీరు గ్రంథం చదువుకోవచ్చు, కానీ ఆ గ్రంథం యొక్క లోతులు తెలియాలంటే గురువు యొక్క సహాయం లేకుండా మీరు తెలియాలి. ఆచార్యుల వారు గురువుకి చాలా ప్రముఖ స్థానం ఇచ్చి, ప్రధానమైన స్థానం ఇచ్చి చెబుతున్నారు. ఆయన జగద్గురు ఎందుకయ్యాడంటే, మీకు భారతదేశంలో ఉన్న వాళ్ళకి అనుమానం వస్తేనే చెబుతాను నేను, అమెరికా ఉన్న వాళ్ళకి చెప్పను, రష్యాలో ఉన్న వాళ్ళకి చెప్పనని చెప్పను, అది కాదు. ఎవరికి సందేహం వచ్చినా ఆ సందేహం నివృత్తి చేసేవాడు గురు. వాళ్ళు అమెరికా వాళ్ళవచ్చు, ఇంగ్లాండ్ వాళ్ళవచ్చు, రష్యా వాళ్ళవచ్చు, అంటే నేను భారతీయులకే చెబుతాను, ఇతర దేశస్తులకి చెప్పనని ఎవడండే గురు. దీనికి కారణం మన జ్ఞానం వైపు కళ్ళు తెరుచుకోలేకపోవడం కారణం, ఒకటే కారణం. అంతకంటే మన మనసు ఇరుకైపోతుంది. ఇల్లు ఇరుకైనా పర్వాలేదు, కానీ మనసు ఇరుకవ్వాలి. ఇల్లు ఇరుకైతే ఏదో రకంగా సర్దుకోవచ్చు, కానీ మనస్సు ఇరుకైపోవటం వల్ల శ్రవణం చేయలేకపోవచ్చు. మనస్సు చాలా ఇరుకైపోయి పూర్వం కంటూ నేరో మైన స్పిరిట్ బాగా కొరచ మనసులు, బాగా చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న మనసులు వచ్చేట. ప్రతి మనిషి చేసే, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు చేసే పొరపాటు ఇంకో పొరపాటు. జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం అన్వేషణ చేయడం ప్రారంభం మానేసి కంక్లూజన్కి వచ్చేస్తున్నారు, అంటే ఒక ముగింపుకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం మద్రాసు వెళ్ళాలని ప్రారంభం ప్రయాణం అయ్యాం, ఇక్కడి నుంచి పాలకుల దాకా వెళ్ళిపోయి ఆగిపోతే మద్రాసు వచ్చినట్ట. మనం మద్రాసు వెళ్ళాలని ప్రయాణం అయ్యాం, ఇక్కడి నుంచి పాలకుల దాకా వెళ్ళాం, ఆగిపోయాం, ఆగిపోతే మద్రాసు వచ్చేసినట్ట. అలాగే ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మనసులో ముగింపుకి వచ్చేస్తున్నారు. అంటే మీరు ఏదో కొద్ది గొప్ప తెలుసుకోవడం అయిపోయింది, మన పని పూర్తి అయిపోయింది, ఏదో రోజు దీపారాధన చేస్తున్నాం, ఏదో ఉపవాసాలు చేస్తున్నాం, మన పని పూర్తి అయిపోయింది. అంటే లక్ష్యాన్ని విడిచిపెట్టేశారు, ఒక ముగింపుకి వచ్చేస్తున్నారు. జీవితంలో కంక్లూజన్ రాకూడదు. మిమ్మల్ని మీరు తెలుసుకునే వరకు జీవితంలో కంక్లూజన్ రాకూడదు. మన మనస్సులను మనం బాగు చేసుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తున్నాం, బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, మనస్సును శుద్ధి చేసుకోవడానికి మనం ఏం సాధన చేస్తున్నాం, ఏం ప్రయత్నం చేస్తున్నాం. అసలు మన శరీరానికి కూడా ఏదైనా రోగం వస్తే ఈ చర్మ వ్యాధుల కంటే ఇంటర్నల్ ఆర్గన్స్కి ఎక్కువ విలువ ఇస్తారు డాక్టర్. నాకు ఈ చర్మం దొరదెడతానండి, గుండె జబ్బు ఉందని నేను వెళ్ళి అనుకుని డాక్టర్ గారికి ముందు గుండె జబ్బు చూస్తారు, చర్మం దొరదకంటే. ఇంచేదండి, చర్మ రోగం నాలుగు రోజులు బాధపడతాడు, ముందు గుండె చూడాలి, అది ఆగిపోతే చచ్చిపోతాడు. అంటే ఇంటర్నల్ ఆర్గన్స్కి ఎక్కువ విలువ ఇస్తాడు వైద్యుడు. అయితే ఇప్పుడు మన కామన్ సెన్స్ తోడు మనం ఇది చూస్తున్నప్పుడు, ఇది కనిపిస్తున్నప్పుడు, ఈ దేహం ఇక్కడ పడిపోతుంది, ఈ మనస్సు మనకు కూడా వస్తుంది, ఈ కూడా వచ్చే మనస్సుకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలా, ఇక్కడ పడిపోయే శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి? అప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు శరీరానికి ముగింపు ఉంది కానీ జీవితానికి ముగింపు లేదు. శరీరానికి ముగింపు ఉంది, మీ జీవితానికి ముగింపు లేదు. ఈ శరీరంలో ఉండే జీవితం ఇంకో శరీరంలో ఉంటుందంటే, మీ జీవితానికి ఆత్మను తెలుసుకునే వరకు మీ జీవితానికి ముగింపు ఉంటుంది లేదు, దానికి ఒక కంక్లూజన్ లేదు, ఫుల్ స్టాప్ లేదు. మీ శరీరానికి ముగింపు ఉంటారు, బాడీకి ఎండ్ ఉంది కానీ లైఫ్ ఈజ్ ఎండ్లెస్. జీవితానికి ముగింపు లేదు. జీవితం, మీ జీవితం ఈ శరీరంలో కొంతకాలం ఉంది, ఇంకో శరీరంలో కొంతకాలం ఉంటుంది, ఇంకో శరీరంలో కొంతకాలం ఉంటుంది, ఏదో కొంతకాలం ఆ కుండే శరీరం పనికి రానప్పుడు ఆ శరీరం నుంచి లిగిసి వెళ్ళిపోతాం. అందుకే భగవంతుడు ఈ శరీరాన్ని చొక్కాయితోటి పోల్చాడు, గుడ్డతోటి పోల్చాడు. భగవద్గీతలో 2వ అధ్యాయంలో వాసుదేవ స్వామి దీన్ని గుడ్డతోటి పోల్చాడు. అంటే గుడ్డతోటి ఎందుకు పోల్చాడు? గుడ్డ చిరిగిపోతే మనం బాధపడం, బయటపడేస్తాం, కొత్త చొక్కాయ కుట్టించాడు. ఏమండి, మీ ఇంట్లో ఎవరైనా గుడ్డ చిరిగిపోయినప్పుడు ఏడుస్తూ కూర్చుంటారా? మీ ఇంట్లో ఎవరికైనా గుడ్డలు చిరిగిపోతున్నాయి కదా, నా గుడ్డ చిరిగిపోయిందని ఎవరు ఏడుస్తూ కూర్చున్నారా? ఎవరు ఏడవటం లేదు. మీ అనుభవంలో చెప్పండి, గుడ్డ చిరిగిపోతే ఎవరు ఏడవటం లేదు ఇంట్లో? మన గుడ్డ ఎప్పుడు చిరిగిపోవచ్చు, లేకపోతే అది వాడిన తర్వాత కొంతకాలం వాడగా అది చిరుగు అక్కర్లేకుండా దాని సహజంగా పోవచ్చు. అది గుడ్డ కూడా శిథిలం, దేహం ఏ విధంగా అయితే శిథిలం అవుతుందో గుడ్డ కూడా అలా శిథిలమే కొంతకాలం వాడికి పోతాయి. అప్పుడు మనం బెంగ పెట్టుకుంటున్నావా, మంచం ఎక్కుతున్నావా, ఏడుస్తున్నావా, ఏదైనా దుఃఖం వస్తుంది? దుఃఖం రావటం లేదు. అంచేత ఆ గుడ్డని ఎంత సహజంగా వదిలేస్తున్నావో ఈ దేహాన్ని కూడా అంత సహజంగా మనం వదిలేయమని చెప్పడం కోసం దీని గుడ్డతోటి పోయించాడు భగవంతుడు. ఈ దేహం గుడ్డతోటి సమానం, మళ్ళీ మనం కొత్త కొత్త చొక్కాయి కొత్త చొక్కాయి కొత్త గుడ్డ కొనుక్కుంటున్నాం కదా, అప్పుడు మనకి అప్పుడు దుఃఖం రావటం లేదు. మనకి కొత్త బట్ట తొడుక్కున్నప్పుడు కూడా దుఃఖం రావటం లేదు. అదేవిధంగా ప్రకృతి కూడా నీకు కొత్త శరీరం ఇస్తుంది. అంటే ఇదేమిటి, ఇది దేహానికి అన్నం పెట్టే తల్లిదండ్రుల కంటే నీ మనసులో ఉన్న అజ్ఞానాన్ని బయటకు తీసే గురువు చాలా ఔన్నత్యం కలవాడు. అది ఆచార్య వాక్యం. నీ దేహానికి అన్నం పెట్టే తల్లిదండ్రుల కంటే, నీ దేహానికి అన్నం పెట్టే తల్లిదండ్రుల కంటే నీ మనస్సులో ఉన్న దోషాలను బయటికి లాగే గురువు ఉన్నాడు చూసావు, వాడు నీ తల్లిదండ్రుల కంటే కూడా. అది ఆచార్య వాక్యం. మనం ఏంటి, కూడా వచ్చి దానికి ఏమో ప్రముఖ స్థానం ఇవ్వటం లేదు, కూడా వచ్చి దానికి విలువ ఇవ్వటం లేదు, అప్రధానం కూడా వచ్చి మనసును అప్రధానం అనుకుంటున్నాం. ఈ శ్మశానంలో పడిపోయే దేహాన్ని ఏమో ప్రధానం. కూడా వచ్చి మన కూడా వచ్చే వస్తు విషయంలో ఎక్కువ జాగ్రత్త పడాలా, ఏదో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు నాకు ఈ భూమి మీద పడిపోయే వస్తువుకి ఎక్కువ జాగ్రత్త పడాలి? మీరు ఏం అక్కర్లేదు, మనం తినే తిండి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో మనం వినే విషయాల్లోనే చూసే విషయాలు అంత జాగ్రత్తగా ఉంటే మీకు జ్ఞానం వచ్చింది. కళ్ళతోటి చూసే విషయాల్లోనే చెవులతోటి వినే విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు జ్ఞానం కలదు. మనం తినే విషయంలో తినే తిండి విషయంలో ఎంత కొంత జాగ్రత్తగా ఉంటున్నాం కదా, అలా కళ్ళతోటి చూసి అది కూడా తిండే, కళ్ళతోటి చూసే విషయాల్లోనే చెవులతోటి వినే విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు జ్ఞానం వచ్చింది. మనం ఏం చేస్తున్నాం, అనవసరమైన విషయాలు చూడటం, అనవసరమైన విషయాలన్నీ వినటం, ఇవన్నీ హృదయంలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ ఇట్లని బయటకు పోవడం. అంటే ఏంటి, మనం హృదయంలోకి వెళ్ళటం తేలిక, ఇట్లని బయటకు తెచ్చుకోవటం కష్టం. రోగం రావటం తేలిక, దాన్ని పోగొట్టుకోవడం కష్టం. అంటే ఇవన్నిటినీ మనం బయటకు తోలాలంటే సాధన పేరు మీద కష్టపడవచ్చు. ఒక పట్టణం పోతాయా, మనం తేలిగ్గా పోతాయి, ఒక పట్టణం పోతాయా, ఎంతో కష్టపడితేనే కానీ అవి బయటకు వెళ్ళటం. అవి ఏం చేస్తున్నాయి, మనం కళ్ళతోటి చూసే విషయాల్ని చెవులతోటి వినే ప్రకృతి విషయాలు ఇవన్నీ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాయంటే అసలు ఆత్మ అనేదే ఒకటి లేదు అని మనకు అనిపిస్తాం. అంటే భగవంతుడు చెప్పి మాట్లాడిన అబద్ధం, అసలు ఆత్మ అనేది ఒకటి లేదు, దేవుడు అనేది ఒకటి లేడు అని ఈ విషయాలు లోపలికి వెళ్ళిన మనకు లోపలికి వెళ్ళిన విషయాలు అయ్యే మన చేత అనిపిస్తున్నాయి. అవి ఎంతవరకు మనల్ని పాడు చేసేసినాయి అంటే, లోపల ఆత్మను గురించి తెలుసుకోవడానికి సాధన చేయగల ఆత్మ అనేది మరణం లేని ఆత్మ, శాశ్వతమైన ఆత్మ, మనకి శాంతి కలిగేసే ఆత్మ లోపల ఒకటి ఉందన్న సంగతి కూడా మనం మర్చిపోయే స్థితికి తీసుకొచ్చారు. దాన్ని తెలుసుకోవటం కోసం ప్రయత్నం చేయాలని అసలు ఉందన్న సంగతి కూడా మనం మర్చిపోయాం. లోపలకు ఆత్మ ఒకటి ఉంది, మనం ప్రయత్నం చేసి తెలుసుకోవాలి ఉన్న విషయం కూడా మర్చిపోయాం. దీనికి కారణం ఏంటి, ప్రకృతి మనుషులతోటి స్నేహాలు. సోదర మహాశైలరా, మీకు ఒక చిన్న విషయం చెబుతున్నాను, దీనికి ఇట్ రిక్వైర్స్ ఎ గ్రేట్ కరేజ్, ఇట్ రిక్వైర్స్ ట్రెమెండస్ కరేజ్, దీనికి గొప్ప ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. ఇది మీకు మొదటి మాట, మధ్య మాట, చివరి మాట, ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన వాళ్ళకి విపరీతమైన ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే మీరు చేయగలిగింది ఏమి లేదు. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనం ఈ భూమి మీదకి ఏకాంతంగా వచ్చాం, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏకాంతంగా వెళ్ళాలి. మీరు ఏకాంతంగా ఉండటానికి ఎందుకు భయం వేస్తామండి, ఇది కామన్ సెన్స్ పాయింట్. నేను పుస్తకాలు ఏం చదవక్కర్లేదు. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమైనా 10 మంది కలిసి వచ్చామండి, కానీ ఒక 10 మంది జత్తోటి వచ్చాం మనం. మరి ఈ భూమి నుంచి వెళ్ళేప్పుడు మనకు 10 మంది జత రాదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి 10 మంది జత ఉండాలి. మనకి కారణం ఏంటి, భయం. మీరు ఒంటరిగా ఉండటానికి మిమ్మల్ని చూసి మీకు భయం వేస్తాంటే మీకు సాధన ఏంటి, భగవంతుని తెలుసుకోవటం ఏంటి, గురువు చెప్పింది ఏమి అనగలరు. మిమ్మల్ని చూసి మీకు భయం వేస్తాంటే ఏకాంతంగా రోజు గంట సేపు కూర్చోండి, నేను చెబుతాంటే మీరు ఏకాంతంగా గంట సేపు కూర్చోడానికి మీకు భయం వేస్తాంటే ఇంకా ఆత్మను తెలుసుకుంటుంది. ఆత్మ ఒకటిగా ఉందా రెండుగా ఉందా, ఆత్మ ఒకటిగా ఉందా రెండుగా ఉంది, ఒకటిగానే ఉంది. ఆ ఒకటిగా ఉన్న ఆత్మ మీరు ఒకటిగా ఉంటే మీకు తెలుస్తుందా, లేకపోతే 10 మంది వేసి కూర్చుంటే తెలుస్తుందా? నిజం అనేది ఒకటిగా ఉంటుందా రెండుగా ఉందా? నిజం ఒకటిగానే ఉంది. అబద్ధం 10గా ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 100గా ఉండొచ్చు అబద్ధం, కానీ నిజం మట్టికి 10గా ఉండదు, 20 ఉండదు, నిజం ఒకటిగానే ఉంది. అంటే మీరు ఒంటరిగా ఉండటానికి అలవాటు అవ్వలేదు మీకు, ఇంకా ఏకాంత జీవితానికి అలవాటు పడలేదు మీరు. అంటే మీరు ఏకాంతంగా కూర్చుంటే మీకు భయం వేస్తుంది, ఎవరు వస్తారో మనం కౌలు చెప్పుకోవడానికి కదా, కాలక్షేపానికి వివరిస్తారు, లేకపోతే మనం వెళ్ళి ఎవరితో కబుర్లు చెబుదాం. ఇంచేతే మిమ్మల్ని చూసి మీకు భయం వేస్తాను మీకు తెలియటం లేదు. అంటే ఆత్మ గురించి చెప్పగా గురువు చెప్పగా మీరు ఆత్మని దర్శించటం, ఏదైతే సత్యమో ఆ సత్యమైనటువంటి ఆత్మ దగ్గరికి మీరు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి చేసే ప్రయత్నం తప్పించి గురువు ఇంకో డెస్టినేషన్ మీకు చూపించకూడదు. నీకు ఆత్మను విడిచిపెట్టి మిగతా గమ్యస్థానాలు ఏ గురువు అని చూపిస్తంటే వాడు అబద్ధమైన గురువు, నిజమైన గురువు కాదు. అతను మీరు అలా చెబుతున్నారని చెప్పొచ్చు. ఆత్మ తప్పించి ప్రతిది అబద్ధం. అంటే ఆత్మను విడిచిపెట్టి మిగతా సబ్జెక్ట్ వైపుకి మిమ్మల్ని డైవర్ట్ చేస్తాడు మీ మైండ్, వాడు నిజమైన గురువు కాదు. ఇంచిది ఆత్మ ఒకటే నిజం. సోదర మహాశయరా, వినయవలేని వాడికి మటుకిది రాదు. అంటే ఇప్పుడు ప్రజలు ఒక మంగళవాడికి ఇచ్చే విలువ కూడా గురువుకి ఇవ్వటాలి. ఒక మంగళవాడి దగ్గర తల ఉంచుతారు, ఏం సిగ్గుపడరు. కానీ గురువు దగ్గర మటుకు తల ఉంచడానికి అందరికీ సిగ్గుపడతారు. చాలామంది గురువుకు దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. వినయవలేని మనిషి గురువు దగ్గరికి రాలేడు, గురువు చెప్పింది వినలేడు, గురువును గౌరవించలేడు. ఎవడికైతే పరిపూర్ణమైన వినయం ఉందో, ఎవడ మనస్సు అయితే వంగి ఉంటుందో, పూర్తిగా కాసిన చెట్టు ఎలాగైతే వంగి ఉంటుందో, అలాగే ఎవడ మనస్సు అయితే వంగి ఉంటుందో, ఎవడ మనస్సు అయితే పలచగా ఉంటుందో, ఎవడికైతే పూర్వపుణ్యం ఎక్కువగా అధికంగా ఉందో, వాడికే గురువు పట్ల శ్రద్ధ భక్తి కలుగుతుంది. కానీ మమ్మల్ని గర్వం ఉన్నవాడికి, అహంకారం ఉన్నవాడికి గురువు మీద ప్రేమ కలుగుతుంది. అంటే వినయం కనుక లేకపోతే మీకు జ్ఞానం రాదు. కారణం ఏంటి, వినయం లేనివాడు గురువు చెప్పింది శ్రవణం చేయలేదు. ఇక్కడికి వచ్చి మీరు కూర్చుంటున్నారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తారనుకో అనుకున్న మాట, వాళ్ళ అహంకారం సంతోషపడటం కోసం, వాళ్ళ అహంకారం ఉబ్బటం కోసం మిమ్మల్ని విమర్శిస్తున్నారా, మిమ్మల్ని బాగు చేయటం కోసం విమర్శిస్తున్నారా, వాళ్ళ యొక్క గర్వం కోసం వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారా, వాళ్ళ సంతోషం కోసం మిమ్మల్ని విమర్శిస్తున్నారా, లేక మీరు బాగుపడటం కోసం మీరు విమర్శిస్తున్నారా? వాళ్ళ సంతోషం కోసం కనుక మిమ్మల్ని విమర్శిస్తుంటే మీకు భయం వేస్తుంటే మీకు ఇంకా జ్ఞానం కలుగు. మనిషి విమర్శలు రెండు రకాలు. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోండి, నా సంతోషం కోసం మిమ్మల్ని విమర్శిస్తున్నానా, లేకపోతే మీరు బాగుపడటం కోసం నేను విమర్శిస్తాను? మీరు బాగుపడటం కోసం నేను మిమ్మల్ని విమర్శిస్తుంటే మంచిది. నా సంతోషం కోసం మిమ్మల్ని విమర్శిస్తుంటే మీరు ఇది పట్టించుకుంటా అంటే, ఇటువంటి విమర్శను కనుక మీరు పట్టించుకుంటా అంటే మీకు జ్ఞానం రాకదు. మన డాక్టర్ గారు ప్రశ్న అడిగారు బ్లైండ్ ఫెయిత్ గురించి. మామూలుగా ప్రపంచంలో వాడుక భాష అంటే గుడ్డి నమ్మకం. దీపావళి రోజు నా బ్లైండ్ ఫెయిత్ గురించి కొంతసేపు మాట్లాడారు డాక్టర్ గారు. అంటే గుడ్డి విశ్వాసం. గుడ్డి విశ్వాసం ఉంటే గురువు మీద కానీ దేవుడి మీద కానీ గుడ్డి విశ్వాసం ఉన్నా సరిపోతుంది కదా అని డాక్టర్ గారు అడిగిన ప్రశ్న. అంటే ఆ మాట మీకు కూడా ఉపయోగపడుతుందని మీరు చెబుతున్నారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఈ మాట వాడుతున్నారు. కానీ మీరు మనసులో మాట ఒక విషయం ఉంచుకున్నారు, అసలు విశ్వాసం అన్న మాటలోనే ఎంతో కొంత గుడ్డితనం ఉంటుంది. నూటికి నూరు పాళ్ళే మీకు రేజన రోజన కనుక వస్తూ అందుతుంది అలా విశ్వాసం. అక్కడ మీకు నూటికి నూరు పాళ్ళకు ఒక విషయం రేజనకు అందుతుంది అనుకోండి, హేతువాదానికి అందుతాను అనుకోండి, హేతువాదానికి నూటికి నూరు పాళ్ళు ఒక విషయం అందుతుంది మీకు, అది విశ్వాసంతో పనే ఉంది. అసలు విశ్వాసం గుడ్డి నమ్మకం అని అక్కర్లేదు, అసలు నమ్మకం అనే కొంత గుడ్డితనం ఉంటుంది ఎంతో కొంత. అయితే వాడుక పదం కోసం బ్లైండ్ ఫెయిత్ అని బ్లైండ్ ఫెయిత్ అని అలా అంటారు. కానీ ఫెయిత్ ముందు బ్లైండ్ అనేది పెట్టక్కర్లేదు, కానీ సాంప్రదాయంగా అందరూ వాడుతున్నారు. విశ్వాసం అనేది ఇప్పటికీ మనకు నూటికి నూరు పాళ్ళు అర్థం చెప్పి విశ్వాసం సమస్య కాదు. ఇంకా నూటికి నూరు పాళ్ళు తెలుస్తున్నప్పుడు, నూటికి నూరు పాళ్ళు తెలియనప్పుడు రమణ మహర్షి గారు అనుకోవడానికి విశ్వాసం అక్కర్లేదు, ఆయన ఎవరని తెలుసు కాదు. మనం ఎవరో మనకు తెలియదు కాబట్టి మనకు కొంత గురువు మీద దేవుడి మీద కొంత విశ్వాసం కావాల్సి వస్తుంది. విశ్వాసం అనే శబ్దం వచ్చినప్పుడే ఎంతో కొంత అందులో గుడ్డితనం వస్తుంది, తప్పనిసరిగా తప్పదు. ఎంతో కొంత 1% 10% పాళ్ళు ఎంత కొంత మీ వస్తువు మీ అరిచేతిలో ఉన్నప్పుడు మీకు ఇంకా ఫెయిత్ పనే ఉండదు. వస్తువు మీకు అనుభవం లేనప్పుడు ఫెయిత్, వస్తువు మీ అనుభవం ఉందనుకోండి ఇంకా ఫెయిత్ సంబంధం లేదు, ఫెయిత్ అవసరం. మనలో పాపం ఉందని చెప్పడానికి ఒకటి గుర్తు. ప్రకృతిలో జరిగే గొడవలు తెలుసుకోవాలని మన మనస్సు ఎంతో తహతహలాడుతుంది. ప్రకృతిలో ఏం జరుగుతుంది, ఆ దేశంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది. కానీ తాను మూలాన్ని అంటే మనస్సు యొక్క మూలాన్ని తెలుసుకోవడం కోసం అదే ప్రయత్నించేది. ఇదే పాపదోషం. దాని నాలో పాపం ఉందా లేదా మీరు ఎవరిని అడగక్కర్లేదు, ఇంకొక మనిషిని వెళ్ళి మీరు అడగక్కర్లేదు నాలో పాపం ఉందా లేదా. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం మానేసి ఊళ్ళో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అస్తమానం మీ మనసు కనుక అన్వేషిస్తుంది మీలో పాపం ఉన్నట్టు. మీరు ఎక్స్రే ఫోటోలు కూడా తీయించుకోవక్కర్లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం మానేసి జగత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి మీ మనస్సు ఎక్కువ కూర్చోని అటు ఎడతామంటే, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ మనస్సు ప్రయత్నం చేయకపోతే మీ మనసులో దోషం ఉన్నట్టే పాపం ఉన్నట్టే. ఏమండి, ఇప్పుడు మన లక్ష్మి ఉందనుకోండి, ఉదాహరణ లక్ష్మికి లోకంలో అన్ని విషయాలు తెలుసుకుని అనుకోండి, అన్నీ నేర్చుకున్నాను అనుకోండి, కానీ ఆవిడ ఎవరో ఆవిడ స్వరూపం ఏమిటో తెలియదు అనుకోండి, ఏమీ తెలియనట్టు కాదు, ఇవన్నీ అబద్ధం కాబట్టి. ఆత్మ తప్పించి ప్రతిదీ అబద్ధం కాబట్టి, ఆత్మీయ ఆత్మ కాయదాని సబ్జెక్ట్స్ మీరు ఎన్ని నేర్చుకున్నప్పటికీ మీకేమి తెలియనట్టు కాదు, ఇంకేదా అన్ని ఫాల్స్ కాబట్టి, ఫాల్స్ కాదు నికృష్టం అది. ఆత్మ కానిదంటే నికృష్టమే, అబద్ధం అబద్ధం అని చెప్పడం అది న్యాయం కాదు, చిన్న చిన్న మాటది నికృష్టం. ఇంకే అందులో దుఃఖం పుట్టుకొస్తుంది. ప్రకృతిని పరిశోధించాలి, మన కళ్ళ కనిపించేది పరిశోధించాలి అని అనుకుంటాం అనుకోండి, ప్రకృతిని పరిశోధించేవాడు ప్రకృతి యొక్క మట్టాన్ని చూసేవాడు సైంటిస్ట్ అవుతాడు. అహంకారం యొక్క మట్టాన్ని చూస్తే, అహంకారం యొక్క అడుగును చూస్తే, అహంకారం యొక్క మొదలను చూసిన వాడు జ్ఞానం అవుతాడు. కానీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, సైంటిస్ట్ అప్సెట్ అవుతున్నాడు కానీ జ్ఞాని మటుకు ఈ లోకంలో దేనికి అప్సెట్ అవ్వదు. ఇంకేది, వీడు తన అహంకారం యొక్క మొదలు చూశాడు కాబట్టి వాడు శాంతి సముద్రంలో మునిగిపోతాడు, వాడు దేనికి అప్సెట్ అవ్వటం అనే సమస్య లేదు. మీరు ఇన్ని దేవాలయాల దగ్గరికి వెళ్ళారు, ఇన్ని దేవుడి గుళ్ళు చూశారు, ఏ దేవుడైనా మీకు బోధ చేశాడు, కాశీ వెళ్ళారు, కాశీ విశ్వేశ్వరుడు మీకు ఏమైనా బోధ చేశాడు, లేదా తిరుపతి వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి మీకు ఏమైనా బోధ చేశాడు, అంటే ఆత్మ గురించి నిరంతరము ఎవరైతే బోధ చేస్తున్నాడో వాడే గురువు, వాడే మనుషులోని అజ్ఞానాన్ని బయటకు తీసుకురాగలడు. అంచేత గురువు ఉత్తముడు, శిష్యుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని వాడే పోగొట్టగల సమర్థుడు. అంచేత గురువుకి ప్రథమ స్థానం ఇచ్చి ఆచార్యులు వారు మాట్లాడుతున్నారు. ఏమిటండి, మీకు అజ్ఞానాన్ని చీకటితోటి పోల్చారు, సరసన జ్ఞానాన్ని వెలుగుతోటి పోలుస్తారు, అజ్ఞానాన్ని చీకటితోటి పోలుస్తారు. ఈ అజ్ఞానం ఎలాగుంది లోపల, మన లోపల గుణాల రూపంలో ఉంది. ఈ గుణాలను ఎవరు బయటికి ఈ గుణాలు పెద్ద పెద్ద రాళ్ళు అయ్యి, బండ రాళ్ళు అయ్యి, ఈ రాళ్ళని ఎవడు బయటికి లాగలడు, ఒక గురువుకే సాధ్యం. అజ్ఞానం 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 అంటే అది ఒక పాట కింద పాడకూడదు. మన అజ్ఞానం ఎలా ఉంది, మనలో గుణాల రూపంలో ఉంది. ఈ గుణం బయటకు వస్తే అజ్ఞానం బయటకు వచ్చినట్టు. అయితే ఈ గుణాలు మనకు ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడా? మనలో ఏ కొన్ని గుణాలు ఉన్నాయి, ఈ గుణాలు మనకు ఎవరు ఇచ్చారు, భగవంతుడు ఇచ్చాడా? భగవంతుడు ఇస్తే అందరికీ సమానమైన గుణాలు ఇవ్వాలి, కానీ కొందరికి మరి గుణాలు కూడా రకరకాలుగా ఉన్నాయి కదా. ఒకటి జ్ఞాపకం ఉంచుకొని, ఇటువంటి దేహాల్లో మనం ఉండగా, ఏదో ఒక లోకంలో ఉండగా, ఇటువంటి దేహాల్లో ఉండగా మనం సంపాదించుకునే మన గుణాలు, ఆ గుణాలు ఇప్పుడు మనం ఒకప్పుడు ఈ బాగా సుఖపెడతాయేమని అనుకున్నాం, మన గుణాలు సుఖపెడతాయేమని వాటిని అలవాటు చేసాం, ఇప్పుడు దుఃఖం తెస్తున్నాయి, దుఃఖం తెస్తున్నాయి కాబట్టి పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. మన వన్నిచంద్రపూర్లో ఒక అమ్మగారు ప్రశ్న అడిగారు, గుణాలు ఈశ్వరుడికి పార్షియాలిటీ లేదు కదా, అంటే ఈశ్వరుడికి పక్షపాతం లేదు కదా, ఇన్ని రకాలుగా మనుషులు ఇన్ని రకాల గుణాలతో ఉన్నారే అంటే ప్రశ్న అది. ఈశ్వరుడికి దీనికి సంబంధం లేదు అసలు, మీరు అనవసరంగా మధ్యలో ఈశ్వరుని తెచ్చిపెట్టకండి. ఇక్కడ ఆయన సుఖంగా ఉంటున్నాడు, ఆయన అలా బతకనే ఉండండి, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, మీరేం ఆయన ఆరోగ్యం మీరు చూడక్కర్లేదు, ఆయనకి మీరు అన్నం పెట్టక్కర్లేదు, మీరేం వైద్యం చేయించక్కర్లేదు ఆయనకి, ఎందుకు ఆయన గొడవ ఎందుకు, ఆయన మా కూర్చొని ఎవరాయన్ని కాదండి, ఈశ్వరుడు ఆయన చెప్పలే ఆయన పడుతున్నాడు. మిమ్మల్ని ఏమైనా సాయం చేయమంటే మీకు ఇష్టం లేదు, సాయం చేయడం మానే, అష్టమాది దేవుడో దేవుడు అంటే ఆయన ఒక చోట కూర్చో వైకుంఠంలో కైలాసం ఎక్కడో చోట ఉన్నాడు కదా, ఆయన ఒక చోట సుఖంగా కూర్చొని ఎవరా మీరు అసలు. ఇక్కడ గుణాల గురించి మాట్లాడుతూ ఆ వర్ణచంద్ర పుల్లావిడు ఏమన్నారని దేవుడు కూడా చెప్తారు, దేవుడు ఇన్ని గుణాలకి ఇన్ని రకాలకి సృష్టి ఎందుకు చేశాడు. అయితే మీరు అర్థం చేసుకోండి, మన విషయం డయాగ్నోసిస్ కరెక్ట్ డయాగ్నోసిస్ ఉండాలి, తర్వాత రోగం తగ్గుతుందో తగ్గదో రోగ నిరోధక శక్తిని బట్టి వైటాలిటీని బట్టి అది తగ్గుతుంది, కొంతకాలం కొంతమంది తగ్గొచ్చు కొంతమంది లేట్ అవ్వచ్చు అది వేరే విషయం. కరెక్ట్ డయాగ్నోసిస్ మటుకు కరెక్ట్ డయాగ్నోసిస్ ఉంటే కేసు ఫెయిల్ అయినా పర్వాలేదు, అంటే మానవుడు చేయవలసిన డ్యూటీ చేసినట్టు. ఇప్పుడు మనకి ఏ గుణాలైతే దుఃఖ పెడుతున్నాయో ఇప్పుడు మనల్ని, ఈ గుణాలు ఈశ్వరుడు మనకి ఇవ్వలేదు, ఈశ్వరుడికి ఎట్టి సంబంధం లేదు. ఈ గుణాలు ఇతర దేహాల్లో ఉండగా, ఇతర లోకాల్లో ఉండగా మనమే మనల్ని సుఖపెడతాయని మనం ఊహించుకుని మన అజ్ఞానంలో పోగు చేసుకున్నాం. ఆ గుణాలు ఇప్పుడు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి, దుఃఖాన్ని తీసుకొస్తుండీ మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే అంటే ఏ గుణం అయితే మిమ్మల్ని ఇప్పుడు బాధ పెడతాందో ఆ గుణాన్ని మరొక లోకంలో బాగా ఇష్టంతో ప్రీతితోటి ఆప్యాయంతో నేనే పోగు చేసుకున్నాను సుమా అని మీకు తెలుసు. ఇది ఈశ్వరుడి గట్టి సంబంధం లేదు అసలు. అయితే ఇప్పుడు కూడా ఏ గుణాలు అయితే ఇప్పుడు మనకు చాలా బాగున్నాయి అనుకుంటున్నాము, మళ్ళీ ఈ గుణాలను మళ్ళీ రాబోయే జన్మల్లో మళ్ళీ మనం ఇది పోగొట్టుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నాం, ఒక గోతులోంచి గట్టెక్కుతున్నాం ఇంకో గోతులోకి దిగుతున్నాం. ఇక ఇది అంటే ఏంటి, ఇప్పుడు ఎవరో చెబుతారు నుంచి ఆత్మ ఒకటే సత్యం, మిగతాయన్ని గోతులే. ఒక గోతులోంచి గట్టెక్కుతున్నాం, అవి ఆ గొయ్యి బాయలు ఈ గొయ్యి బాగుంటుందేమో దిగుతున్నాం, ఆ గోతులోంచి గట్టెక్కుతున్నాం ఆ గొయ్యి బాయలకి ఇంకో గోతులో దిగుతున్నాం. అలా ఏంటి, ఇప్పుడు కొన్ని గుణాలను వదిలేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకా కొన్ని గుణాలని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం. మనం సంపాదించాలని మనం ఏ గుణాలను అయితే సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నాం అవి కూడా దుఃఖాన్ని తీసుకొస్తాం మనకి తెలియదు. మీరు ఆత్మను తప్పించి దేనికోసం మీరు ప్రయత్నం చేసినా తప్పనిసరిగా దుఃఖం తీసుకొస్తుంది. అబద్ధం ఎప్పుడు కూడా దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఏమండి మీ అనుభవంలో చెప్పండి, ఈ లోకం మన కళ్ళకు కనిపిస్తున్న ఈ లోకంలో, చెవులతోటి వింటున్న ఈ లోకంలో మార్పు లేని వేదన ఉంది. మీ ఇంటికాడ గొడవలు కానీ, ఊళ్ళో గొడవలు కానీ, దేశంలో గొడవలు కానీ, ప్రపంచంలో గొడవలు కానీ, ప్రపంచంలో వస్తువులు కానీ చేంజ్ లేకుండా ఈ ప్రకృతిలో ఏదైనా ఉందా? ఇది చేంజ్ అవుతుంది, ప్రతిదీ మారిపోతానని, ప్రతిదీ మారిపోతుంది, ప్రతిదీ మారిపోతుంది లోకం. ఈ మారే వస్తువు కోసం నిజం అనేది ఎలా మారుతా ఉంటుంది, అది రోజు రోజుకి మారిపోతానేది నిజం ఎలా అవుతుంది? అబద్ధం మారిపోతుందా, నిజం మారిపోతుందా? అంటే రోజు రోజు మారేది అబద్ధమా లేకపోతే నిజం మారుతుందా? అసలు నిజం ఎలా మారుతుంది? మారిపోయేది అబద్ధం అవుతుందా, మారిపోయేది నిజం అవుతుందా, మారిపోయేది అబద్ధం అవుతుంది? మీకు మారిన వస్తువు ఏదైనా మీ అనుభవం లేదంటే చెప్పండి. మనకు తెలుస్తాం, మన అనుభవం తెలుస్తాం ఇదంతా అబద్ధం అని. ప్రతిదీ మార్పు లేకుండా ఏదైనా ఉందండి, ప్రకృతిలో మార్పు లేకుండా ఏదైనా ఉందండి. కానీ మనం ఇంత సాధనలు చేసి ఇంత కష్టపడి మనం చేసేది ఏంటి, మారే వస్తువుని పట్టుకుంటున్నాం. ఏ వస్తువు అయితే మారిపోతుందో దాన్ని పట్టుకుంటున్నాం, అది మారిపోతుంది మళ్ళీ ముంచే. ఇప్పుడు మనం కష్టపడి మనం దేన్ని సంపాదిస్తున్నాం, ఏ వస్తువు అయితే మారిపోతుందో చేంజ్ అవుతుందో దాన్ని ఎట్టేం చేయడం కోసం, దాన్ని అచీవ్ చేయడం కోసం ప్రయత్నం చేసి దాన్ని పట్టుకుంటున్నాం. అది ఎలాగా మారిపోతుందో మనం ముంచేస్తాం. ఈజ్ దర్ ఎనీథింగ్ పెర్మనెంట్ ఇన్ ది వరల్డ్? మీరు ఆలోచించండి, మారిన వస్తువు, శాశ్వతంగా ఉండే వస్తువు, కదలిన వస్తువు, మెదలిన వస్తువు ఈ లోకంలో ఏదైనా ఉందా? చేంజ్ లేని వస్తువు కూడా ఏదైనా ఈ లోకంలో ఉందా? మనకి ఈ లోకం అంటే చాలా ఇష్టం, కానీ మీకు ప్రపంచం అంటే ఇష్టం కదండి. ఇందులో కళ్ళకు కనిపిస్తుంది, చెవులకి వినిపిస్తుంది లోకం, అందరికీ ఇష్టమే ప్రపంచం అంటే. కానీ భగవంతుడు దీని గీతలు ఏమన్నాడంటే, దేవాలయం వల్ల ఈ లోకం దుఃఖాలు ఏమన్నాడు? ఏమన్నాను గీతలో, ఈ ప్రపంచాన్ని దేవాలయం వల్ల కానీ దుఃఖాలయం, భగవంతుడు పెట్టిన పేరు ఈ ప్రపంచాలు. ఈ ప్రపంచం ఏం తీసుకొస్తున్నట్టుండే, దుఃఖాన్ని తీసుకొస్తుంది. దుఃఖాలయం పెట్టిన దేవాలయం కాదు, ఇది దుఃఖాలయం అని ఏం చెప్పాడు? దీనికండి రెండు తోకలు తగిలించాడు ఈ ఆలయానికి, రెండు గోపురాలు పెట్టాడు దాన్ని. తోకలు ఏంటి, అది రెండు తోకలు ఏంటి? అనిత్యం, అశాశ్వతం. ఈ లోకం అనిత్యం, నిత్యమైంది కాదు, అశాశ్వతం, అశాశ్వతం అని రెండు తోక ఈ ఆలయానికి రెండు తోకలు పెట్టాడు, ఒకటి అనిత్యం, రెండు అశాశ్వతం. ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో దేని గురించి అయినా సరే మీకు ప్రెషర్ వస్తాంటండి. ఈ లోకానికి సంబంధించిన విషయాల్లో దేని గురించైనా సరే మీకు కనుక కొంత సంతోషం కలుగుతుంటే, మళ్ళీ దాన్ని విడిపించుకోవడం కోసం కొన్ని వందల జన్మల సాధన చేయాలి. ఉన్న అధికారం, మనకున్న అధికారం వల్ల కానీ, లేదా మనకున్న ధనం వల్ల కానీ, లేకపోతే మనకున్న చదువు వల్ల కానీ, మనకున్న కీర్తి వల్ల కానీ, ఈ లోకానికి సంబంధించిన సంపదలు మనకి ఏ ఉన్నప్పటికీ దానివల్ల మనం సంతోషాన్ని పొందుతుంటే, మళ్ళీ ఈ సాధన చేసి ఈ పోగొట్టుకోవడానికి కొన్ని వేలు జన్మలు పడతాయి. న్యాచురల్ గా ఇప్పుడు వేడి డబ్బు ఉంది, సంతోషం వస్తుంది, డబ్బు పోయిందని కూడా దుఃఖం వచ్చేస్తుంది. న్యాచురల్గా మీరు డబ్బు ఉన్నప్పుడు దానివల్ల సంతోషం రాకుండా ఉంటే డబ్బు పోయినా దుఃఖం రాదు. మీరు డబ్బు ఉన్నప్పుడు దానివల్ల సంతోషం వస్తానే కాబట్టి డబ్బు పోతే దుఃఖం న్యాచురల్గా వచ్చేస్తుంది. ఏమండి ఇదంతా ఒక అడిగండి, నా మాటలు మీరు నన్ను అపార్థం చేసుకోకండి, నేను చెప్పిన మాటలు మీరు కంగారు పడకండి. ఈ దేవుళ్ళు కూడా ఇది ఒక పెద్ద అడిగి. బుర్రకో దేవుడు, నాకో దేవుడు, వీళ్ళకో దేవుడు, వీళ్ళకో దేవుడు, వీళ్ళకో దేవుడు, ఒక బుర్రకు ఒక దేవుడు, ప్రాణాలు తీసేస్తున్నారు. ఏమండి ఒక బుర్రకు ఒక దేవుడిని పెట్టుకోవటం అండి అంటే అక్కడికి ఆగిపోతాం. ఆ దేవుడు నిజమా? కాదు, ఆత్మే. రామకృష్ణ పరమహంస గారు చెప్పారండి, హిందూ మతం, క్రైస్తవ మతం, నాలుగు మతాలే కదా ఈ ప్రపంచంలో, బుర్రకు మతం ఉన్నాడు కదా ప్రపంచంలో. ఇప్పుడు 300 కోట్ల జనాభా ఉన్నారనుకోండి, 300 కోట్ల మతాలు ఉన్నాయి. బుర్రక మతం ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు మతాలు మీరు చూస్తున్నారు కదా. కోడలతో మతం, కొడుకుతో మతం, కూతురుతో మతం, అల్లుడితో మతం, నుగుడితో మతం, పిల్లలతో మతం, బుర్రకో మతం అండి. బుర్రకో దేవుడు, బుర్రకో మతం. ఇంక మీరు నిజంగా నిజం అలా తెలుస్తుంది. ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోవద్దు మీరు. ఇంకేంటి మీ ద్వేషం మిమ్మల్ని బంధిస్తుంది. మీరు దీన్ని బట్టి ఆలోచించండి. సంస్కారాలు అసలు మీరు ఒకటి ఆలోచన, మనం జన్మించినప్పుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక 100 వాసనలతో మనం వస్తే, మరణించేటప్పుడు ఒక 90 వాసనలతో మరణిస్తే మన జీవితంలో సక్సెస్ అయినా. మనం ఏం చేస్తున్నామంటే తల్లి గర్భం నుంచి 100 వాసనలు వస్తూ ఇంకా 20 ఆసనలు కలుపుకునేప్పుడు, ఈ ట్రైనింగ్లో 60 70 లోకంలో ఉంటాం కదా, ఇంకో 20 వాసనలు కలిపి 120 వాసనలతో బయటకు వెళ్తాం. అంటే ఇంకా బంధంలోకి వెళ్ళిపోతున్నావా లేకపోతే మోక్షంలోకి వస్తున్నాం? మీరు నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, రైలు మీద వెళ్ళిపోక్కర్లేదు, విమానం మీద వెళ్ళిపోక్కర్లేదు, నెమ్మదిగా నడిచినా పర్లేదు. అసలు మీరు వెళ్ళి డెస్టినేషన్ పాత్ కరెక్ట్ పాత్ అవునా కదా, ఆ రోడ్డు మీరు వెళ్ళి ప్రయాణం చేసే రోడ్డు, గమ్యస్థానానికి వెళ్ళి రోడ్డు అవునా కదా తెలుసుకోండి. మీరు నడిచి వెళ్ళినా పర్లేదు. దేని మీద, ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ ద్వేషం పెంచుకోవద్దు. సాధ్యమైనంత వరకు మీరు ఉదాసీనంగా ఉంటానో జీవించాలి. ఉదాసీనంగా ఉండేలా ఏ విషయానికి రియాక్ట్ అవ్వద్దు, అప్సెట్ అవ్వద్దు. సాధన చేయటం, మన ఆత్మను తెలుసుకోవడానికి సాధన చేయక్కర్లేదు, మనం కల్పించుకుని వదిలేయటానికి సాధన. మీరు దీపం వెలిగించారు, దీపం వెలిగించి దానిపైన కొండ మోతైన కొండ, మీకు వెలుతురు కనపడదు. వెలుతురు లోపల మీరు కొండ తీసేయండి, మాకు వెలుతురు కనిపిస్తుంది. అలా మన ఆత్మని మనం నేర్చు, మనం కల్పించుకున్న దాంట్లో మూసేసి ఉంచాం దాన్ని, ఆ కొండను బయటకు తీసేస్తే ఇంకే. మీరు కొత్తగా దీపం వెలిగించి చక్కర్లేదు, పైన కొండను తీసేయండి. సాధన 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 ఏంటంటే మనం పూజ చేసుకున్న దాన్ని, మనం కల్పించుకున్న దాన్ని విడిచిపెట్టడం సాధన. ములక్కాలు అంటే భగవాన్ తల్లికి చాలా, అంటే ములక్కాలు తింటే నరకానికి వెళ్ళిపోతామని భయం ఉండేది. భగవాన్ తల్లికి ములక్కాలు అంటే ఇష్టం ఉండదు. కొంచెం తప్పేం లేదు, ఉదాసీనంగా ఉండాలి. అంటే అసలు ములక్కాడ చూస్తే, ములక్కాడ కూరలు వేసుకుంటే నరకానికి వెళ్ళిపోతామని అడుగు లోపల భయం ఉండదు. నాకు ఇష్టం లేకపోతే అప్పుడు పడకపోతే మానేయచ్చు. ములక్కాడ ఇష్టం లేదా మానేయచ్చు, కానీ ములక్కాడ చూస్తే ములక్కాడ మీద అంత అయిష్టం పెట్టేసుకుండేవాడు, అది కూడా బంద్ చేస్తుంది. అప్పుడు ఎవరైనా భగవాన్ దగ్గర తీసుకొచ్చి 2 ములక్కాళ్ళు మీరు కూర వండుకొని భగవాన్ చేతికి ఇస్తే, ఆ ములక్కాళ్ళు ఇలా భగవాన్ చేతులు పట్టుకుని, ఓ ములక్కాడా, ఓ ములక్కాడా, నువ్వు మా అమ్మ మోక్షానికి వెళ్తాంటే అడ్డొస్తావా, నువ్వు మా అమ్మ మోక్షానికి వెళ్తాంటే అడ్డొస్తావా అనవరకు అలా అలా అమ్మ కనపడిలా. ఓ ములక్కాడ ఎంత పని చేస్తావా నువ్వు, మా అమ్మ మోక్షానికి వెళ్ళిపోతానంటే అడ్డొస్తావా నువ్వు, అడ్డు రాకు మా అమ్మకు, అడ్డు రాకు నువ్వు. ఈ ములక్కాడు అంటే ఏంటి, నాకు ఆ వాసన పోవటం కోసం. ములక్కాడ చూస్తే, ములక్కాడ చేతితో ముట్టుకుంటే, ములక్కాడ కూర తింటే నరకానికి వెళ్ళిపోతాం వాడికి ఒక ఉందో లోపల, అది ఎవడ ఎలా వచ్చిందో తెలియదు ఆవిడకి. అది కూడా అద్దరు భగవాన్ తెలుసు. ఎవడైనా వంకాయలు కానీ లేకపోతే ఏదో ఒకటి భగవాన్ తెచ్చాడు పెడితే, మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ తోటలో ఏం తెచ్చారు అని అతని తల్లి భగవాన్ తల్లి. భగవాన్ మాట వరకు ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ తోటలో కాసినా మనకి వచ్చే మన తోట మన దగ్గరికి వచ్చింది, లేదా మన దగ్గరికి ఉంది. ఎవరి తోటలో కాసినా మనయే, మనవి కాబట్టి మన దగ్గరికి వచ్చింది. ఆ వంకాయ మన 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 తోటలో కాసి, అది మనదే లెక్క, మంద కాకపోతే అది మన దగ్గర రానివ్వదు. ఆ వంకాయ మంద కాబట్టి ఆ వంక తోట, ఆ తోటగల ఆశ్రమకి మనకి ఇవ్వాలని బుద్ధి పుట్టిన దగ్గర తీసుకొచ్చాడు. అందరు వంక తోటలో కాయలు ఇక్కడికి వస్తున్నాయి. అంటే సృష్టిలో ఎక్కడ కాసినా ఇక్కడికి వస్తే అది మన తోటే లెక్కన ఉండటం. తల్లి తల్లి అని ఆడాలి అడిగింది అట. అంటే ఎందుకేమిటి, ఆ ములక్కాడ వాసన పోగొట్టుకోవడం కోసం కూడా ములక్కాడిని ఎదురుకుండా పెట్టుకుని నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నానని మా అమ్మకు అడ్డు రాదు. ఒకవేళ మా అమ్మ ప్రాణం పోతే వెళ్ళిపోతాను, ఇవి ఏవి అడ్డుపడతాయేమని, నువ్వు మోక్షానికి వెళ్ళినావు కానీ ములక్కాడు వెళ్ళి అడ్డుపడతాయి, మీరు అడ్డుపడద్దు అని భగవాన్ చెప్పారు. వాళ్ళ అమ్మతో కదా, వాళ్ళ అమ్మ కనపడేలా ములక్కాళ్ళతో. అంటే ఏంటి, అది కూడా బంధం. ములక్కాళ్ళు వాళ్ళ అమ్మని బంధించే స్థితి ఉంటే అటువంటి వాసనలు ఎన్ని ఉన్నాయో మనకు చూడు. రామకృష్ణ పరమహంస గారికి ఏదైనా వస్తువుని తెచ్చి ఈ తినే పదార్థాలు అంటే ఎవరైనా తెచ్చక పెడితే ఆయనకి ఇష్టం లేకపోయినా, ఆయన తినకపోయినా అక్కడ భక్తి గుడి తెచ్చారని అక్కడ పెట్టమని వాళ్ళు, అంటే ఆ వస్తువు ఆయన తినకపోయినా. ఈ మేనళ్ళు వచ్చిన వాళ్ళతో అది మా మామయ్యకి పడదు, అది ఎందుకు తెచ్చారని దెబ్బలాడుతూ ఉండవు. వీళ్ళు వీళ్ళు మామయ్యకి పడదని వాళ్ళకని తెలుసు, వీరికి ఎందుకు ఊరికి వచ్చింది కదా, అది ఆయన ఆయన భక్తితో, ఆయన తినకపోతున్నది ఆయన భక్తితో తెచ్చి తెచ్చారు కదా అక్కడ పెట్టినాను వాడు పరమహంస. ఈ ఆ టైంకి కనుక ఈ మేనరులు కనుక రామకృష్ణ పరమహంస మేనరులు ఉంటే అది మా మామయ్యకి పడదు, అది ఎందుకు తెచ్చారు ఎదురాడుతూ ఉండవాడు. ఇప్పుడు మాత నాది వయసులో ఈ అప్పచెప్పేమంటారు, రామకృష్ణ బ్రహ్మ గారు నోరటం మాత నాకి నాకు ఈ వయసులో ఈయన పట్టి ఈయన అప్పు చెప్పారు నా మేనహళ్ళు ఈ పేచీలకి ఈ గొడవలకి వచ్చిన వాళ్ళతో పేచీ పెడతా ఉండేటండి నాకు ఈయన అప్పు చెప్పామండి తల్లి ఆనేవాడు మేనళ్ళు ఏమన్నాడు కదటండి మేనళ్ళు ఏమన్నాడు కదా దుర్గను ప్రార్థించేవాడు నా తలకాకి ఈయన చుట్టామండి ఈ టైంలో అది మహాత్మ యొక్క లక్ష్యం మహాత్మ ఎలా తీసుకుంటారు చెప్పమంటారండి వాడి మేనాళ్ళు అనే మాటలను కూడా ఒకవేళ మనలో ఏమైనా దోషాలు ఉంటే బయటికి లాగటానికి ఉపయోగపడతాను ఈశ్వరుడికి పన్నాగం పన్నాడే అనుకుంటాడు అది మహాత్మ యొక్క లక్ష్యం దేన్ని నెగిటివ్గా తీసుకుంటే జీవితంలో ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు కానీ నెగిటివ్గా తీసుకున్నాడు అది గ్రేట్ మ్యాన్ యొక్క లక్ష్యం మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి మాట కూడా అహంకారం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఆ పక్కవాడికి ఆ సబ్జెక్ట్ గురించి ఎంతో కొంత తెలుసు అనుకోండి మనం మాట్లాడుకుంటుంటే ఆడు కరెక్ట్ చేసుకుంటాడు అంటే నాకు కూడా తెలుసుమ్మా నాకు తెలియదు అనుకుంటున్నాడు ఆడు మాట్లాడతాడు ఇప్పుడు వాడుకు లోపల ఉన్న అహంకారం ఊరుకోదండి కూర్చోదండి ఆడు లేచి లేచి నోట్లోకి వచ్చేస్తాడు మీరు ఎక్కడైనా చూడండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా తక్కువ వాళ్ళు మౌనంగా ఉండొచ్చు కానీ వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు మనకెందుకని వాడిని అరగకుండా వాడిని కలపక్కడ ఆడు కూడా మాట్లాడటం మొదలెడతాడు అంటే అవి మీరు మాట్లాడుకుని కూడా నాకు కూడా తెలుసు అది కూడా అహంకారం ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి భగవంతుడు చెప్పిన మాట మనకు ప్రమాణం కానీ మన ఇంద్రియాల ప్రమాణం కాదు మన ఇంద్రియాలు మనకు ప్రమాణం కాదు మన మనస్సు మనకు ప్రమాణం కాదు భగవంతుడు చెప్పిన మాటే ప్రమాణం కానీ భగవంతుడు చెప్పిన మాటకి మీ మనస్సు అంగీకరించడం లేదనుకో అనుకున్న మాట వస్తుంది భగవంతుడు చెప్పిన మాటలో దోషం ఉన్నట్టు కాదు మీ మనసులో దోషం ఉండదు కాబట్టి అది అనుకుంది తెలియదు మీరు ఏదైనా భగవద్గీత చదువుకుంటున్నారనుకోండి ఇంటికాడ ఆ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాటలకు మీ మనసు అందుకోవటం లేదనుకోండి మీ మనసు ఇష్టపడటం లేదనుకోండి అది మీ మనసు అయితే దోషం ఉన్నట్టు లోపల జ్వరం ఉన్నట్టు ఒక మాట మీరు హృదయంలో ఉంచుకోండి మీ ఎనపెట్లు మీ ధనాన్ని ఎలా దాచుకుంటున్నారో మీ మాటల్లో దాచుకోండి మీ గుండెల్లో మెచ్చుకున్నట్టు ఉండాలి అసలు వివేకం లేని మనిషికి దారి కనపడదు సో దారి మన గమ్యస్థానానికి వెళ్ళటం వెళ్ళకపోవడం వదిలేయండి మీకు కరెక్ట్ పాత్ర మనలో వివేకం లేకపోతే అసలు దారి కనపడదు మీరు చేసే పూజల వల్ల మీరు చేసే వ్రతాల వల్ల మీరు చేసే ఉపవాసాల వల్ల వివేకం కనుక కలగకపోతే ప్రయోజనం లేదు వివేకం కలగాలి మీకు ఎప్పుడైతే వివేకం కలిగిందో లోపల ఉన్న బలహీనతలన్నీ బయటకు వచ్చేస్తాయి జ్వరం తగ్గిన వెంటనే మీకు ఎలా ఏం చేయాలి ఆకలి పడుతుందో జ్వరం తగ్గిన వెంటనే మీకు ఆకలి ఎలా పడుతుందో న్యాచురల్గా సహజంగా జ్వరం తగ్గిన వెంటనే మీరు మళ్ళీ ఆకలికి మందు పుచ్చుకోక్కర్లేదు సహజంగా మీకు ఆకలి పడుతుంది అదేంటి ఎప్పుడైతే మీకు అసలు వివేకం కలుగుతుందంటో దాని గుర్తు ఏమిటంటే మనలో ఉన్న అనవసరం కూడా అన్నస్త్రీ మ్యాటర్స్ అన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి అంటే ఏమిటి పచ్చగడ్డి అనవసరమైన మన జుడ్డులో ఉన్న అనవసరమైన గడ్డిని కోయడానికి కొడవలు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మన బుర్రలో ఉన్న అనవసరం గొడవలు బయటకు లాగటానికి బయట కోసి బయట పడేయడానికి మన వివేకం అలా ఉపయోగపడుతుంది వివేకం కొడవలు లాంటివి వివేకం అనే కొడవలు లేకపోతే అనవసరం గొడవలు బుర్రలోని బయటకు రావు మంచిది భగవంతుని మీరు ప్రార్థించవలసింది ఒకటి వివేకం ప్రసాదించాలి ఇంకా వివేకం ఎప్పుడైతే కలిగిందో మీకు దారి కనిపిస్తుంది మీరు వివేకాన్ని విడిచిపెట్టి దేన్ని మీరు భగవంతుని ప్రార్థించినప్పుడు దేనికోసం భగవంతుని ప్రార్థించినప్పటికీ అది అనిత్యానికి దారితీస్తుంది అశాశ్వతానికి దారి అది వెపన్ వెపన్ ఇది పెద్ద ఆయుధం ఏంటంటే మీ చేతిలో ఇప్పుడు కావాల్సి మీరు భగవంతుని తెలుసుకోవాలంటే మీరు ఆత్మను తెలుసుకోవాలంటే మీ జీవిత మీ చేతిలో ఒక ఆయుధం ఉండాలి ఇప్పుడు ఆయుధం మీరు సంపాదించవలసింది మీరు కృషి చేసి మీరు సాధన చేసి సంపాదించవలసిన ఆయుధం ఒకటి అది వెపన్ అదేంటంటే ఇవే మీరు ఇంట్లో కూరగాయలన్నీ కోసుకోవడానికి కత్తిపేట అంత అవసరం మీరు ఆత్మను తెలుసుకోవడం కోసం ఇవే కావడం సోదర మహాశైలారా ఫ్రెండ్షిప్ విత్ సమ్ పీపుల్ ఇస్ పాయిజన్ కొంతమంది మనుషులతో స్నేహం అమృతం వస్తే కొంతమంది మనుషులతో స్నేహం వల్ల విషం వస్తుంది కొన్ని రకాల మనుషులతో మన స్నేహాలు చేస్తాం అనుకోండి మనకు తెలియకుండా మనకి లోపలికి విషం ప్రవేశిస్తుంది మీరు అనుకోవచ్చు స్నేహాలకేంటి స్నేహాలు చేస్తే ఉంది ఎవరు మడితే ఎవరితో మడితే వాళ్ళతో స్నేహాలు చేయొచ్చు అని మీరు అనుకోవచ్చు ఇట్ ఈస్ మియర్ పాయిజన్ ఇట్ ఈస్ 10% పాయిజన్ పాయిజన్ మీరు స్నేహాల విషయంలో కనుక జాగ్రత్తగా లేకపోతే సహవాసాల విషయంలో కనుక జాగ్రత్తగా లేకపోతే మీకు కొత్త విషం వచ్చి మీ మనసులో ఆ విషయం శరీరాన్ని చంపదు అంతకంటే ఇంద్రిని మంచి ఇంద్రిని అయితే ఈ శరీరాన్ని చంపుతుంది లోపల మనసును పాడుతుంది మీరు ఇంద్రిని తాగారనుకోండి మీ మనసుని ఏం చేయలేదు మీ శరీరాన్ని చంపుతుంది కానీ కొంతమంది మనుషులతో కనుక మీరు స్నేహం చేస్తే మీ యొక్క లోపల ఉన్నటువంటి సద్గుణాలను కూడా చంపేస్తారు లోపల ఉన్న మంచి గుణాలను కూడా చంపేస్తారు ఈ శరీరం ఇక్కడ ఎలాగపోతుంది మంచి గుణాలను ఎప్పుడైతే చచ్చిపోయారో రాబోయే జన్మలు నికృష్టమైన జన్మలు నీచమైన జన్మలు అటువంటి జీవుల్ని ఇలా ఇసుకి ఇస్తున్నట్టు విసిరేస్తున్నాడు 16 వచ్చేస్తున్నాడు అటువంటి నికృష్ట జీవుల్ని, నికృష్ట జన్మల్లోకి వాళ్ళని నా చేతుడు విసిరేస్తానడా జీవుల్ని. ఏకాంతవాసం మంచిదే, మీరు ఏకాంతవాసంలో ఎప్పుడు ఉండగలరా? ఉండలేరు. మంచిది. ఏకాంతవాసం కంటే సహవాసం కూడా మంచిది. ఏకాంతవాసం మీరు ఉండటం కష్టం, ఉపవాసం ఉండటం కష్టం. ఉపవాసాలు ఏకాంతవాసాలు ఒక పక్కన పెట్టండి, కొన్ని సహవాసాలైనా మంచి సహవాసాలు జాగ్రత్తగా చూసుకోండి. స్నేహాలకి ఏముందండి, మనకాళ్ళకి సంబంధం ఉంది, ఏదో కొంత స్నేహం కావాలి, స్నేహాలు చేస్తాం, మళ్ళీ వీడికి దాని పెద్దది అనుకోకండి, దానివల్ల విషయం వస్తుంది. ఫ్రెండ్షిప్ ఇస్ సమ్ పీపుల్ ఇన్ ఫైట్. స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉన్న మొహమాటాలు తెగిపోయినాయి సార్. కొన్ని మొహమాటాలు తెగిపోతే ఈ సంసారానికి వస్తుంది, దేహానికి వస్తుంది. మీ వస్త్రాల కంటే మీ దేహం, మీ దేహానికంటే మీ జీవుడు, మీ జీవుడి కంటే మీ ఆత్మ విలువ ఎందుకు కాదుగా లేసు అంట. మీ వస్త్రాల కంటే మీ దేహం, మీ దేహం కంటే మీ మనస్సు, మీ మనస్సు కంటే మీ ఆత్మ గొప్పది కాదా? అంటే మీ దేహం కోసం వస్త్రాలను విడిచిపెట్టండి. అంటే మీ దేహం యొక్క ఆరోగ్యం కోసం ఒక నడబట్టలు విడిచిపెట్టి తలబట్టలు కట్టుకోండి. దాని అర్థం అది, మీ దేహం యొక్క ఆరోగ్యం కోసం ఏ బట్ట బాగుంటే ఆ బట్టే కట్టుకోండి. అదే మీ మనస్సు యొక్క ఆరోగ్యం కోసం ఏ తిండి బాగుంటే ఆ తిండి సత్వగుణం తిండే తినండి. అలాగే మీ మన ఆత్మను తెలుసుకోవడం కోసం, మంచి గుణాలు మనసులో అలవర్చుకోవడం చెప్పడం కోసం మీ వస్త్రాల కంటే మీ వస్త్రాల కంటే మీ దేహాలు, మీ దేహాల కంటే మీ మనస్సులు, మీ మనసుల కంటే మీ ఆత్మలు గొప్పవి కావు. కొన్ని కొన్ని బట్టలు కట్టుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి. అది మీరు మన చర్మం, మన శరీరం సుఖం కోసం ఆ బట్టలు వదిలేయాలి. అంటే శరీరానికి చర్మ వ్యాధి వచ్చింది సరే, నేను ఆ బట్ట కట్టుకుంటానంటే అందంగా ఉందని శరీరం పాడవుతాను. మీ వస్త్రాల కంటే మీ దేహాలు, మీ దేహాల కంటే మీ మనస్సులు, మీ మనసుల కంటే మీలో ఉన్న సత్యాత్మస్వర్గ రాజ్యం ఎక్కువ కాకుండా. శాస్త్రాలు కూడా ఏం చెప్పినాడు ఉపనిషత్తులు, నీ గ్రామం యొక్క క్షేమం కోసం నీ కుటుంబం యొక్క క్షేమాన్ని విడిచిపెట్టు, నీ దేశం యొక్క క్షేమం కోసం నీ గ్రామం యొక్క క్షేమాన్ని విడిచిపెట్టు, ప్రపంచం యొక్క క్షేమం కోసం నీ దేశం యొక్క క్షేమాన్ని విడిచిపెట్టు, ఆత్మ కోసం ప్రపంచాన్ని అంతా విడిచిపెట్టు. నీ ఆత్మని తెలుసుకోవడం కోసం, నీ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఊరు కాదు, దేశం కాదు, ప్రపంచాన్ని అవసరమైతే విడిచిపెట్టు. అసలు రెండే మార్గాలు ప్రపంచంలో ఉంటాయి, జ్ఞాన మార్గం, కర్మ మార్గం. జ్ఞాన మార్గంలో ఉన్న మనిషి ప్రపంచంలో ఏ వస్తువు నాది కాదనుకుంటాడు, కర్మ మార్గంలో ఉన్న మనిషి ప్రపంచం అంతా నా ఇల్లు అనుకుంటాడు, మన దానికి చందం దీనికి చందం. జ్ఞాన మార్గంలో ఉన్న మనిషి అనుకునేది ఏంటంటే ప్రపంచంలో ఏ వస్తువు నాది కాదు, కర్మ మార్గంలో ఉన్న మనిషి ఏమనుకుంటాడు, ఈ ప్రపంచం అంతా నాది అనుకుంటాడు. మనం అలాగ అనుకోలేం, ఇలాగ అనుకోలేం. మీ అనుభవం చూడు, అటే అనుకోలేం మనం, ఇటే అనుకోలేం. కానీ గురువు చాలా గొప్పవాడు అని చెబుతున్నాడు ఆచార్య వారి వాళ్ళ సబ్జెక్ట్ అది. కానీ నిజమైన గురువు, నిజమైన గురువు ఎవరంటే మీలో నిజమైన ఆత్మే, మీకు నిజమైన మీలో సుఖస్వరూపంగా ప్రకాశిస్తున్న నిత్యం ఉన్నటువంటి ప్రకాశం, నిత్యము ఎల్లప్పుడు ఎల్లకాలం ఉన్నటువంటి మీలో చెడనటువంటి, అంటే దేహం కాలిపోతుంది కాలదు, దేహం చెడిపోతుంది చెడు. ఈ కాలి దేహానికి రోగం వస్తే దానికి రోగం రాదు, ఈ దేహానికి రోగం వస్తే దేహంలో నా ఆత్మకు రోగం రాదు, ఈ దేహం కాలిపోతే ఈ దేహం లోపల నా ఆత్మ కాలదు. ఆ దేహానికి, ఈ భౌతిక దేహానికి ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అసలు మీలో నిజమైన ఆత్మే మీకు నిజమైన గురువు. అయితే బయట గురువు చేసి మీకు సహాయం ఏమిటి? అసలు బయట గురువు మీకేం సహాయం చేస్తాడు? మీ లోపల ఆత్మ అనేది ఉంటుందని దాన్ని తెలుసుకోవడం కోసం మీ బుద్ధిని అది తిప్పుతాడు. అది ఎప్పుడైతే తిప్పాడో మీలో నిజమైన ఆత్మే, అతను నిజమైన గురువు కాబట్టి మేము లోపలికి లాక్కుంటాడు, తన స్వరూపంలోకి తెలుసుకుని లాక్కుంటాడు. అది మీరే అన్నారు కాబట్టి మనకు గురువు ఎవరంటే మన ఆత్మ మనకు తెలుసు. సదర మహాశైల ఇప్పుడు మనం నేను 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 అంటున్నాం, అందరూ అంటున్నాం కదా నేను 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 అంటున్నాం. ఈ నేను అబద్ధాన్ని నేనా నిజమే? మీలో నేను అందరూ అంటున్నాం కదా నేను 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 అంటున్నాం. ఈ నేను నేను అనేది ఎవరు? ఆత్మ అహంకారం. మంచిది కాబట్టి ఇప్పుడు మనం ఏ నేనైతే అనుకుంటున్నామో నేను అబద్ధం, దాన్ని పెంచుకుంటే నష్టపోదు, తగ్గించుకుంటే లాభం. దేవుడే జ్ఞాపకించుకోండి, మీరు చివరిసారిగా చెబుతున్నాను, ఇప్పుడు మనం అనుకునే నేను నేను ఏ నేనైతే అనుకుంటున్నాము, ఈ నేను అలంకరించడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఈ నేను గొప్పతనం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఈ నేను అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అనుకుని ఈ నేను నూటికి నూరు కూడా అవ్వదు. ఇంకా ఇది అహంకారం. మనం అనుకుని నేను ఆత్మ కదా అహంకారం. ఈ నేనికి సంసారం ఒకటి కావాలి, ఈ నేనికి దేహం ఒకటి కావాలి, ఈ నేనికి అబద్ధాలు కావాలి, ఈ నేనికి దేశాలు కావాలి, ఈ నేనికి సమాజం కావాలి, ఇవన్నిటి దేవుడు దేవుడు కూడా కావాలి. దీనికి సమాజం కావాలి, సృష్టి కావాలి, సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, లోకం కావాలి, ఈ నేనికి అన్నీ కావాలి, ఈ నేనికే కావాలి. శరీరం ఒకటి ఉండాలి ఈ నేనికి, ఏమన్నా దేహం నాదని మనం అంటున్నాం, లేకపోతే దేహం ఎప్పుడైనా నేను అని అంటాను? దేహం నాదని అంటున్నాం. ఈ దేహం మీది, నా దేహం అదే అన్నారు. ఆ దేహం ఎవరికి మీది అండి? ఈ దేహం నాదని అంటున్నాం. ఈ దేహం నాది నాదని మనం అంటున్నాం, కానీ ఈ దేహం ఎప్పుడైనా నేనే అంటాను. ఇది మీరు చిన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఈ దేహం నాది నాదని అంటున్నాం, కానీ దేహం ఎప్పుడైనా నేను నేనని ఎప్పుడైనా అందేది. కొన్ని శ్మశానంలో కాల్చేటప్పుడు కూడా ఏంటి నన్ను ఎలా తీసుకొచ్చి అన్యాయంగా కాల్చేస్తున్నారో అడుగుతాండి. నోరుంది కదా దానికి, ఇప్పుడు నోరుంది కదా, శవానికి కూడా నోరుంది కదా. పోనీ ఏంటి నన్ను ఎలా ఇంతకాలం చెక్కడ ఉంటున్నాను కదా, నన్ను ఎలా బయటికి తీసుకోవడం బాగుందని అడగొచ్చు. మనిషి రెండోసార్లు పలకెక్కుతాడు పెళ్ళప్పుడు, శ్మశానానికి వెళ్ళి పెళ్ళప్పుడు కూడా పలకెక్కుతాడు, మళ్ళీ శ్మశానానికి వెళ్ళేప్పుడు కూడా పలక, అప్పుడు కూడా పలకలో తీసుకెళ్లేప్పుడు కూడా అక్కడ పెట్టిన ఏంటి నన్ను ఎలా కాల్చేస్తున్నారంటే అడగాలి, దాని నోరుంది కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ దేహం అవునే ఏముందో, ఈ దేహం, ఈ దేహం పోతే ఏమి లేదు, దేహమే కదా అంటున్నారు. రైటే, అది కొంతమంది చెప్పింది. అప్పుడు దేహం శవం కూడా దేహమే కదా, ఈ దేహమే కదా శవం అంటే. శవం కొత్తగా వచ్చిందా, ఈ దేహమే శవం, ఈ దేహమే శవం, ఈ దేహానికి నోరుంది మాట్లాడొచ్చు కదా. ఈ దేహమే నేనైతే మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు చెప్పుడు మాటలు ఏమి వినొద్దు. మీరు మీకు బుర్రలు లేవా? మీరు కేవలం మీరు చెప్పుడు మాటల మీద బతుకుతామంటే మీకు బుర్ర ఎందుకు ఇచ్చినట్టు బాగా ఉంటారు. నేను చెప్పుడు మాటలే బతుకుతాం, నేను చెప్పుడు మాటల మీద బతుకుతామని మీరు అంటారనుకున్నారు, అది మీకు బుర్ర ఎందుకు ఇచ్చాడు, మీ తలకాయ ఎందుకు ఇచ్చాడు? ఆ తలకాయ ఉందా మనకి? అందరికీ తలకాయ ఇచ్చాడు కదా. ఏమంటే కేవలం ఆరు చెప్పారండి, ఇది చెప్పారండి, మనం మా పక్కన కూడా ఇలా చెప్పారండి, ఆరు చెప్పి మీ తలకాయ ఏమైంది? ఆ తలకాయ మీద మీరు ఎంతకాలం బతుకుతారు? అందుకని వాళ్ళ తలకాయ ఏదో చెప్పింది, మీరు మీ తలకాయ పని చేయదాం కా. కానీ ఈ తలకాయ కనుక ఉంది కదా, మనకు తలకాయ ఉంది, ఈ శరీరమే నేనండి, శరీరం శరీరమే నేనంటున్నాడు. ప్రతి శరీరమే నేనైనప్పుడు నన్ను ఎందుకు కలుస్తున్నారు? నీ శరీరం అడగదు. మరి శరీరమే నేనంటున్నారు కదా అందరూ, మరి ఎందుకు అడగదు? దెబ్బలాడగలు కదా, దెబ్బలాడగలు కదండి. ఏంటి నన్ను ఇలా కాల్ చేస్తున్నారు ఏంటని అడగాలి కదా, పేచి పెట్టుకోవాలి కదా. అది మరి ఎందుకు పేచి పెట్టదు? అది దేహాన్ని నేనంటున్నాను, కానీ దేహం అంటలేదు నేనని. దేహం నాదని నేను అంటున్నాను, దేహం నేనని అంటాను. ఇప్పుడు అంటలేదు, అది మీరు కలిసి గుర్తించుకోవాలి. మీకు శవం ఉదాహరణ ఎందుకు చెప్పాను? ఇప్పుడు కూడా నేను అంటాలే కదా, పాపం నాదని నేను అంటున్నాను. అంటే ఏంటి, నేను వేరు దేహం వేరని ఇక్కడ తెలిసిపోతాను కదా. మరి దేహం పోయినప్పుడు నేను ఎలా పోతాను? ఇప్పుడు దేహం నేనని అంటలేదు, దేహం నాదని నేను అంటున్నాను. అంటే దేహం నేను కాదని తెలుస్తాను కదా, సింపుల్ విషయం. అప్పుడు దేహం పోయినప్పుడు నేను పోను కదా, దేహం నేనైతే చెరవబడాలి కాల్ చెరిపో. అయితే దేహం నేనని చెప్పి, దేహం నాదని చెప్పి లోపల ఆత్మ చెబుతుంది, అహంకారం చెబుతుంది, అహంకారం చెబుతుంది. ఈ అహంకారం, ఈ దేహం నాదని అహంకారం చెబుతుంది కాబట్టి ఈ దేహాన్ని మీరు పొగుడుతున్నారనుకోండి, దీనికి సంతోషం వస్తుంది. మీరు తిడుతున్నారనుకోండి, దీనికి దుఃఖం వస్తుంది. అంటే దేహానికి, దేహాన్ని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ దేహాన్ని పొగిడితే నాకు సంతోషం వస్తుంది, మీరు దేహాన్ని తిడితే నాకు దుఃఖం వస్తుంది. అంటే దేహానికి దుఃఖం వస్తుందా, లేదా దేహానికి సంతోషం వస్తుందా? దేహం అనుకుని నాకు వస్తాను దుఃఖం, దేహం అనుకుని నాకు వస్తాను సంతోషం. ఈ దేహానికి రావటం, ఈ గోడ ఎంత, ఈ దేహం, దేహాన్ని శ్మశానంలో కాల్చినప్పుడు మీ దేహాన్ని యొక్క, మీ దేహం యొక్క చరిత్ర ముగిసిపోతుంది. కానీ మీ చరిత్ర ముగియదు, మీ చరిత్ర ఆగదు అక్కడతోటి. మీ దేహానికి సంబంధించిన చరిత్ర శ్మశానంలో ఆగిపోతుంది ఆ గంటతోటి. కానీ మీ దేహం, మీ దేహం లోపల ఉన్నవాడు చరిత్ర ఆగదు. కొంతమంది అంటూ ఉంటారు మాకు కష్టాలు వస్తున్నాయండి ఎక్కువ అని, కొంతమంది అంటూ ఉంటారు మాకు రోజులు బాగా నిలిపోతున్నాయని. ఏది రాకుండా ఉంటే, ఏది రాకుండా, ఏది ఏదో రావడం కోసం మనకు దేహం వచ్చింది సార్. కేవలం అన్నం తినడానికి దేహం వచ్చింది, కేవలం కాఫీ తాగడానికి దేహం వచ్చింది, ఏదో కష్టమో సుఖమో రావడానికి దేహం వచ్చింది. కర్మ లేకపోతే దేహం ఎందుకు వస్తుంది మనకి? అది ఏమీ కర్మ లేదనుకున్న మనకి దేహం ఎందుకు వస్తుంది సార్? నీ మనస్సు యొక్క లక్ష్యం అంతా ఆత్మ అయిపో ఉండాలి. ప్రారంభం అయిపో ఉండద్దు, ఏ గుణం ప్రారంభం ఎవరికైనా, అహంకారానికి ప్రారంభం, ఆత్మకు ప్రారంభం. మీ ప్రారంభం అంతా, మీ కర్మ అంతా మీ అహంకారానికి, ఆత్మకి సంబంధం లేదు అసలు. దుఃఖం ఎవరికి? అహంకారానికి. మీరు అహంకారం కాదు కదా, ఇప్పుడు ఏం బస్ సంతోషించేది అహంకారం, దుఃఖపడేది అహంకారం, మన అహంకారం కాదు. భగవంతుడు మీరు అహంకారం అని చెప్పాడు, మీరు ఆత్మని చెప్పాడు గీతలో, మీరు ఆత్మని చెప్పాడు. కర్మ ఎవరికి? అహంకారానికి. దుఃఖం ఎవరికి? అహంకారానికి. సుఖం సంతోషం ఎవరికి? అహంకారానికి. మీరు అహంకారం అని చెప్పడం, మీరు ఆత్మని చెప్పాడు. మీరు అహంకారం అనుకోండి, నిజంగా అహంకారం చూదురు కదా, ఆయన అబద్ధం చెప్పాల్సిన పని ఏంటండి? మీరు ఇదే అర్థం చేసుకోవాలి. నిజంగా మీరు అహంకారం అనుకోండి, మీరు అహంకారం అనే చెబుతారు, ఆత్మని చెప్పడు. మీరు ఆత్మని చెబుతున్నాడు కానీ అహంకారం అని చెప్పడం లేదండి. గురువు యొక్క అనుగ్రహం లేకపోతే, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లేకపోతే మనం చిన్న చిన్న వాసన కాదు, పెద్ద పెద్ద ఏ వాసన బయటికి రాదు. గురువు యొక్క ప్రేమలో, ఈశ్వరుడు యొక్క ప్రేమలో ఈ కరిగి బయటికి రావాలి. కానీ మన సొంత ప్రయత్నాల వల్ల పెద్ద వాసన పోగొట్టుకోవాలి. ఒకటి ఏకాంత వాసం, రెండు సహవాసం, మూడు ఉపవాసం. మీరు ఏకాంత వాసన, సహ ఉపవాసాలు చేయటం కష్టమే. మీరు ఏకాంతవాసంగా ఉండలేకపోతే ఏకాంతవాసం మంచిదే, సహవాసాల మనిషిని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఫ్రెండ్షిప్పులు ఇవి, ఈ ఫ్రెండ్షిప్పులు, ఈ షిప్ ఎప్పుడు ఫ్రెండ్ని ముంచేస్తున్నప్పుడు, ఈ ఫ్రెండ్షిప్పులు ఇవి, ఈ షిప్పు షిప్పు మహాములుగా ఈ ఫ్రెండ్ని ఎప్పుడు ఎక్కడో చూడ ముంచేస్తుంది తప్పదు. ఈ మైత్రి కాదు ఇది. చదువుకుని పిల్లలు కూడా చాలామంది పాడైపోవడానికి కారణం సహవాసాలు. చదువుకుని పిల్లలు పాడైపోవడానికి సహవాసాల కారణం. అసలు ముందు పాఠాలు చెప్పవలసింది బడిలో చదువుకుని పిల్లలకు కాదు, ఈ పిల్లల తల్లిదండ్రులు ముందు పాఠాలు చెప్పాలి. అసలు బడిలో చదువుకుని పిల్లలకు కాదు ముందు పాఠాలు చెప్పవలసింది, ఈ పిల్లల తల్లిదండ్రులకు ముందు పాఠాలు చెప్పాలి. అంటే ఏంటండి, పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల్ని ఎలా చదివించాలో అని ముందు పిల్లల తల్లిదండ్రులకు ముందు పాఠాలు చెప్పి తర్వాత పిల్లలకు చెప్పాలి. అసలు నెలకు ఒకసారి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. తల్లిదండ్రులకు క్లాస్ పెట్టాలి, ఈ సూచన కూడా రాసుకోండి రామచంద్ర అది మంచిది. ప్రశాంతమైన ప్రశాంత్ మీకు శాంతికి ఇంటికాడ కూర్చున్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు శాంతిగా ఉండటం లేదనుకోండి, అనుకున్న మాట రాసుకో, మీకు శాంతి లేదనుకోండి, అశాంతిగా ఉంటున్నారు అనుకోండి, ఇంటికాడ ఉన్నప్పుడు లోపల మీకు రజువు గుణం ఉన్నది అంటే రోగం ఏదో తెలియటం కోసం చెబుతుంది. మీరు ఇంటికాడ కూర్చున్నప్పుడు అశాంతిగా ఉందనుకోండి, శాంతి లేదనుకోండి, అంటే రోగం తెలియాలి కదా, అసలు మీకు రజువుగుణం ఉన్నట్టు. రజోగుణం ఉన్న మనిషికి శాంతి ఉండదు. కొన్ని శాంతి లేని అలా పడి ఉంటే పర్వాలేదు, మళ్ళీ పాపం చేయిస్తుంది. ఊటే శాంతి ఉండదు ఇంకా లోపల, మళ్ళీ ఇంద్రియాల చేత పాపం చేయిస్తుంది. ఈ దేహం శవమే, ఈ దేహం శవమైనప్పటికీ దీని చేత పాపం చేయించింది, పుణ్యం చేయించింది గుణాలు. ఏమండి, మనం కనీసం ఇక్కడి నుంచి ఏ తిరుపతి వెళ్ళాలంటే మీరు రెండు రోజులు ముందు సర్దుకుంటారు. పెత్తరికి వెళ్ళాలనుకోండి రెండు రోజులు ముందు సర్దుకుంటారు, బట్టలు పెట్టులు అని సర్దుకుంటారు. కాశీ వెళ్ళాలంటే ఇంకా నాలుగు రోజులు ముందు సర్దుకుంటారు. మరి దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా మనం, అప్పుడు ఎంతకాలం ముందు సర్దుకోవాలి మనం? ఈ దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా, దానికి సర్దుకోక్కర్లేదా? మామూలుగా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి ప్రయాణానికి సర్దుకుంటున్నాం కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసి ప్రయాణానికి నాలుగు రోజులు ముందు సర్దుకుంటున్నాం. ఈ దేహం విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మళ్ళీ ఈ దేహంలోకి రావు, మరి ఆ ప్రయాణానికి ఏం సర్దుకోవద్దా? అది చిన్న ప్రయాణం. ఈ చిన్న చిన్న ప్రయాణాలకి నాలుగు రోజుల్లో మళ్ళీ ఇంటికి వచ్చేసి ప్రయాణాలకి సంచులు సర్దుకుంటున్నాం కదా మనం, ఆ ప్రయాణానికి ఏం సర్దుకోవద్దా మనం? దేవుడి గుడిలో దేవుడు లేని గుడి ఎటువంటిది? దేవుడు లేని గుడి ఎటువంటిది? ప్రేమ లేని జీవితాలు. దేవుణ్ణి గుడి కట్టేసి లోపల దేవుణ్ణి పెట్టరనుకోండి, అనుకోండి గుడి కట్టేస్తారు లోపల దేవుణ్ణి పెట్టరనుకోండి, ఆ గుడి ఎటువంటిదో, ఈ ప్రేమ లోపల ప్రేమ లేకపోతే అటువంటి దేహాలు కూడా భగవంతుడు ప్రేమ. కానీ ఈ నేను 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 అనుకుంటున్నారు కదా మీరు, ఈ నేను నిజమని అనుకుందాం, వాదన కోసం అనుకుందామా? భగవంతుడు చెప్పింది అబద్ధం, మనం చెప్పింది నిజం, అందరూ అనుకుంటున్నాం ఈ నేను, ఈ నేనే నిజమని అబద్ధం అనుకోవద్దు. ఇప్పుడు మనం అనుకునే నేను నిజం అనుకుందాం, ఇదే కనుక నిజమైతే మీకు దుఃఖం ఎందుకు వస్తాం? ఏమండి భగవంతుడికి ఈ అహంకారం నేనే నిజం అనుకుందాం, ఇప్పుడు మన అందరం నేను నేను అంటున్నాం కదా, ఈ నేనే నిజం అనుకుందాం, ఈ నేనే కనుక నిజమైతే, మనం అనుకునే నేనే కనుక నిజమైతే దుఃఖం ఎందుకు వస్తాను మనిషి? ఇది అబద్ధం కాబట్టి దుఃఖం వస్తుంది, అబద్ధంలోంచి దుఃఖం వస్తుంది కానీ నిజంలోంచి దుఃఖం రాదు. మీకు ఇప్పుడే కొన్ని తలంపులు జ్ఞాపకం వస్తున్నాయి, మీకు ఏ విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి కదా, కొన్ని వాసనలు ఉండవు తలంపుల కింద, వాసనలే తలంపుల కింద వస్తాయి. మీరు ఏం కంగారు పడకుండా అప్పుడే ఖర్చు అయిపోయినాయి అనుకోండి. కొన్ని వాసనలు ఏం చేస్తాయంటే లోపల దాగి ఉంటాయి, అయింది అవి పూర్తి అయ్యి అవి ఆ గొడవలు అయ్యాక మనం పైకి వెళ్ళాం అనుకుంటాం. లోపల ఉన్నాయంటే సరుకులు ఉంది, అక్కడ లోపల ఉంది సరుకులు. లోపల ఉదయంలో చాలా సంస్కారాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ దేహానికి ఎంతవరకు ఖర్చు అవ్వాలో ఇక్కడ తిరుగుతున్నాయి, ఇంకా స్టోర్లు ఉంటాయి. పుస్తకాల షాపులో పుస్తకాలు అమ్ముతున్నారంటే స్టాపులోని పుస్తకాలని కాదు, ఇంకా లోపల గోడౌన్లో ఉన్నాయి. ఈ పుస్తకాలు ఖర్చు అవుతుంటే గోడౌన్లో పుస్తకాలు తెస్తూ ఉంటారు. అదే మన హృదయంలో ఇంకా చాలా సంస్కారాలు, లక్షలాది సంస్కారాలు లోపల ఉన్నాయి. ఈ శరీరంలోకి ఎంత ఖర్చు అవుతున్నాయి, అంత ఈ శరీరంలో ఖర్చు అవలసినవి ఇక్కడికి వచ్చి కనిపిస్తున్నాయి. లోపల ఇంకా సరుకు చాలా ఉంది, పురాణం చాలా ఉంది లోపల. ఒకటి జేబులో పర్సలో డబ్బు ఉందనుకోండి, ఎనపెట్టిలో డబ్బు ఉంటే పర్సలో పెట్టుకోడు. ఆ పర్సలో ఓడకానికి డబ్బు పెట్టుకుంటే ఆడికి పర్సలో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఉందని కాదు, వాడు ఎనపెట్టిలో డబ్బు మాట, అది వాడకాలను సరిపడి పెట్టుకున్నాడు. అంటే వాడకాలను సరిపడి వాసన ఈ దేహంలో తీసుకొచ్చాడు, ఇంకా భవిష్యత్తులో దేహాలు అనుభవించవలసి లోపల చాలా సరుకులు. తోదరు మహాశైలరా, అయితే ఇంత కంగారు పెట్టేస్తున్నారండి మిమ్మల్ని, ఇంకా చాలా గొడవలు పెంచేస్తున్నారు మీరు, ఆవారం కావారం గొడవలు పెంచేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఎన్ని ఎనపెట్లు ఉన్నప్పటికీ, ఈ హృదయంలో ఎన్ని లక్షలాది కోట్లాదికి సరిపడే వాసనలు ఉన్నప్పటికీ, గడ్డిమేటి ఎంత పెద్దదైనప్పటికీ ఒక్క అగ్గి పొలతో ఎలా అయితే కాలిపోతుందో, గడ్డిమేటి పెద్దది కాబట్టి నాలుగు అగ్గి పిల్లలు చక్కలేదు, ఒక అగ్గి పొలతో గడ్డిమేటి ఎంత పెద్దదైన ఒక అగ్గి పొలతో ఎలా కాలిపోతుందో, అదే కోట్లాది జన్మలు తీసుకొచ్చే సంస్కారం మరదైనప్పటికీ జ్ఞానాగ్ని వల్ల జ్ఞానం కలిగితే అన్ని బూడిదైపోతుంది. అందుకే భగవంతుడు చెప్పాడు జ్ఞానంతో సమానమైన వస్తువు లేనే లేదు ఈ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ, జ్ఞానానికంటే గొప్పదైన వస్తువు ఎలాగా లేదు, అసలు జ్ఞానంతో సమానమైన వస్తువు లేనే లేదు. అంటే అక్షర మండమల్లో భగవాన్ కూడా చెప్పాడు కదా, సత్యజ్ఞానము లేని జన్మ ఫలమేమి ఒప్పుగా రావేలు అరుణాచల, అరుణాచల జన్మ వచ్చింది జ్ఞానాన్ని సంపాదించకుండా సత్యాన్ని తెలుసుకోకుండా ఈ జన్మ వదిలేసి జన్మ పుట్టిన ఎందుకు పుట్టినట్టు ఎందుకు పెరిగినందుకు, జన్మ యొక్క ఫలితం లేదు, వందేళ్ళు బతికినప్పటికీ జన్మ యొక్క ఫలితం లేనట్టే. జ్ఞానాన్ని సంపాదించకుండా శరీరాన్ని విడిచిపెట్టేస్తే, సత్యాన్ని తెలుసుకోకుండా కనుక శరీరాన్ని విడిచిపెట్టేస్తే వంద సంవత్సరాలు బతికినప్పటికీ దండిగే, ఈ శరీరం వచ్చినందుకు ఏం, ఈ శరీరం వచ్చిన పని ఏం పూర్తవనంటే ఫెయిల్ అయిపోయినట్టు. అదికే మీరు మీ అబ్బాయి 1వ తరగతి చదువుకుంటున్నాడు మంచిది, అది 2వ తరగతిలోకి రానివ్వరాన్ని, మన వివేకవంతులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి, మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ రోజుకు ఆ రోజు ఆ జన్మ మన వివేకవంతులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి, ఆ జన్మ సత్యానికి దగ్గర పడాలి. మీరు దేవుడి గుళ్ళోకి వెళ్ళండి మంచిదే, దండం పెట్టుకొని మంచిది నేను కాదంటున్నది, అక్కడి నుంచి ఇంకా పైకి ఎదగరా, మీరు గుళ్ళోకి వెళ్ళండి నమస్కారం పెట్టుకొని మంచిదే ఇంకా అక్కడి నుంచి బయటికి రారా. భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్పాడు కదా, 700 శ్లోకాల్లో మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్న చేదస్తుండే చెప్పాడు కానీ పలానా గుళ్ళో ఉన్నాను ఎక్కడ చెప్పాడండి. 700 శ్లోకాలు భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు, నేను మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను, ఎప్పుడు తటస్థం వస్తే ఎప్పుడు తటస్థ పెడితే అక్కడ చెప్పాడు కదా, మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను, మీ హృదయంలో ఉన్నానని, నేను పలానా గుళ్ళో ఉన్నాను ఎక్కడైనా చెప్పాడు భగవంతుడు. ఆయన అడ్రస్ ఇచ్చాడు, అడ్రస్ ఇచ్చింది మనం వెళ్ళామంటే మనం ఆయన అడ్రస్ కూడా ఇచ్చాడు మనకు, పలానా చోట రండి అయ్యాను, ఇప్పుడు మనం చేసే పనులు ఎలా అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి మా ఊరికి టికెట్ ఇమ్మంటాం, మన ఊరు ఏంటి అడిగని తెలుస్తుంది, మన ఊరికి టికెట్ ఇమ్మంటాడు అండి, స్టేషన్ మాస్టర్ వెళ్ళి మా ఊరికి టికెట్ ఇవ్వాలి, మీ ఊరు ఎవరు అడిగని తెలుస్తుంది, తన ఊరు అని మీరు చెబితే టికెట్ ఇస్తారు. భగవంతుడు కూడా తన అడ్రస్ చెబుతున్నాడు అక్కడ రమ్మని పడిచాడు, ఏంటి హృదయంలో ఉన్న నాయన చెబుతుంది ఇలా పైకి చూడటం ఏంటి, ఏంటి ఇలా చూడటం ఏంటండి, ఇలా పైకి చూడటం ఏంటి, అది హృదయంలో ఉన్న ఆయన చూస్తా ఆయన చెబుతాను మీరు పైకి చూస్తానంటారండి. తహసీల్దారి గారి తల్లి అదే అంది భగవాన్, తహసీల్దారి గారి తల్లి భగవాన్ స్నేహితుడు తహసీల్దారి అయ్యాడు కదా, అవి అదే ఆ తల్లి భగవాన్ అంది, భగవాన్ అదే మాట అంది, అంటే మా అబ్బాయి నువ్వు చదువుకున్నారు, మా అబ్బాయి ముందు గుమస్తా చేశాడు, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ తర్వాత తహసీల్దారి అయిపోయి పైకి వచ్చేసాడు, అదే అంది మా అబ్బాయి నువ్వు చదువుకున్నారు, మా అబ్బాయి ఆ సంఘంలో పేర్లోకి వచ్చాడు, చాలా అభివృద్ధిలోకి వచ్చాడు, తహసీల్దారి ఉద్యోగం వచ్చేసి నువ్వెందుకు పనికి రాకుండా అయిపోయి ఈ బూడిది రాసుకున్న వాళ్ళు కలిసిపోయావు, కలిసిపోయావు, మీ అమ్మ చేసిన పుణ్యం, మీ తండ్రి చేసిన పుణ్యం, మీ తాత చేసిన పుణ్యం ఎందుకు పనికి రాకుండా ఎలా పరిణమించిందా. మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయికి పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి సంఘంలో తలెత్తుకు తిరుగుతున్నాడు, ఎంత గౌరవంగా మా అబ్బాయి ఉంటే మా అబ్బాయితో చదువుకున్న నువ్వు ఎందుకు పనికి రాకుండా ఇలాగా అయిపోయావు అని ఏడ్చింది. అప్పుడు భగవాన్ అంటారు మీ అబ్బాయి పైకి వెళ్ళాడు, నేను లోపలికి వెళ్ళాను, అని మీ అబ్బాయి పైకి, మీ అబ్బాయి తహసీల్దారు ఉద్యోగం చేస్తున్నాడు రిజైన్, మరి మీ అబ్బాయి పైకి వెళ్ళాడు, నేను లోపలికి వెళ్ళాను, మీ అమ్మ నన్ను చూడటానికి ఒక్కసారి వచ్చింది, ఆ తహసీల్దారి గారితో భగవాన్ అంటారు మీ అమ్మ నన్ను చూడటానికి ఒక్కసారి వచ్చింది, మళ్ళీ 2వ సారి ఎప్పుడు నన్ను చూడటానికి రాలేదు అబ్బాయి రాగి వాడిని, ఏమి చూస్తామని 2వ సారి ఎప్పుడు రాలేదు, మీ అమ్మ నన్ను చూడటానికి ఏం చూస్తామలే అబ్బాయి రాగి వాడి అనుకుంది, మీ అమ్మ ఏమి చూస్తామలే అబ్బాయి రాగి వాడి అనుకుంది, 2వ సారి ఎప్పుడు చూడటానికి రాలేదు, ఒక్కసారి వచ్చింది చూసింది ఏడ్చింది వెళ్ళిపోయింది మీ అమ్మ అంటాడు భగవాన్. అవి తాసులు తాడు కాదు తాసులుదారు, ఈయన తక్కువ అడిగినా ఈయనేమంటాడండి తప్పంతా నీదే, మమ్మల్ని ఏం తప్పు లేదు అంటాడు తాసులుదారు, తప్పంతా నీదే తప్పు, భగవాన్ తిడుతున్నాడు ఆయన, తప్పని తాసులుదారు గారు తప్పంతా నీదే, నీదే తప్పు, మమ్మది ఏమీ తప్పు లేదు, నువ్వెవరవో మమ్మకి తెలియనివ్వలేదు, అంచేది ఆ మాటలు నిన్న మొక్క మీద అంది, నువ్వెవరవో మమ్మకి తెలియనివ్వలేదు, మమ్మకి తెలియనివ్వలసిన బాధ్యత నీదే, అంచేది మా అమ్మకి తెలియనివ్వలేదు కాబట్టి ఆ మాటలు అన్నీ నిన్న అంద మాట నిజమే మా అమ్మ, కానీ తప్పు నీదే, ఇంకేది నువ్వెవరవో తెలిస్తే మమ్మ అలా మాట్లాడదు, నువ్వెవరో తెలియనివ్వలేదు మా అమ్మకి, నువ్వెవరో మా అమ్మకి తెలియనివ్వలేదు కాబట్టి తప్పు అంతా కూడా నీదే, మా అమ్మది తప్పేం లేదు, తెలుసుంటే ఆ మాటలు. ఇందుకే భగవాన్ ఈ మాట ఎందుకైనా చెప్పను, భగవంతుడు హృదయంలో ఉన్నాడు, ఇందుకు చెబుతున్నాడు మీ కాలక్షేపం కోసం చెప్పడం, అంటే మా అబ్బాయి పైకి వచ్చాడు, సంఘంలో గౌరవం సంపాదించాడు, సంఘంలో కీర్తి సంపాదించాడు, ఒక తాలూకాకు తహసీల్దారు ఉద్యోగం చేస్తున్నాడు, మా అబ్బాయి పైకి వచ్చాడు, మా అబ్బాయి పైకి వచ్చాడు అంటే నన్ను ఆనందంగా, నిజమే పాపం సంతోషంగానే మా అబ్బాయి పైకి వచ్చాడు, నిజమే మీ అబ్బాయి పైకి వెళ్ళిన మాట నిజం, నేను లోపలికి వెళ్ళాను అంటే భగవంతుడు లోపల ఉన్నాడు. శాంతి శాంతి శాంతి.